Primene atmosfere. చలపతి రాజు గారు అవధాన గారి ఆహ్వానాన్ని పురస్కరించుకుని షిరిడీ సాయిబాబా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఈ సభకు మనం అందరం ఇచ్చేయటం జరిగింది. ఆ దేవాలయం జలపతిరాజు గారికి, అవధాని గారికి, ఇంకా గ్రామ పెద్దకి కూడా మనం చేసే కర్మ ధర్మానికి అనుగుణంగా ఉండాలి. అలాగే మనం చేసే కర్మ ధర్మానికి అనుగుణంగా ఉంటే విడుదల పొందాలి. కర్మ చేస్తూ కర్మను ఓవర్కమ్ చేయాలి. అంటే అధికారం ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, ఉంటే మంచి, ఇవన్నీ మంచియే. ఇవన్నీ ఆధారంగా చేసుకుని మనకు అహంకారం రాకుండా, గర్వం రాకుండా చూసుకోవాలి. ఒకసారి ఏమవుతుంది, ధనం ఉంటే చెడ్డేం లేదు, మంచిదే. కానీ ధనం ఉందని భోగాన్ని పెంచుకోకూడదు. ధనం ఉందని మంచిదే, కానీ డబ్బును చూసి భోగాలు. ఈ డబ్బు దగ్గర ప్రమాదం ఏంటంటే డబ్బు పెరిగి భోగం చేసుకుంటారు. అధికారి మామూలుగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, సరే కలెక్టర్ అయినప్పుడు ఇంకో రకంగా ఉంటాడు. ఈ పెంచేసుకుంటాడు, ఈ అవసరాలు పెంచేసుకుంటాడు, భోగాలు పెంచేసుకుంటాడు. అధికారం చెడ్డది కాదు, దాన్ని బట్టి మనం అవసరాలు పెంచుకుంటే మళ్ళీ పునర్జీవనం అవుతాం. మన అవసరాలు పెంచుకోకూడదు. అలాగే గౌరవం కూడా అంతే. గౌరవం మీకు రావటంలో అందులో మంచిదే, గౌరవం మంచిదే, కీర్తి మంచిదే. కీర్తిని బట్టి మీరు భోగాలు పెంచుకున్నా, అందరికీ అహంకారం పెంచుకున్నా, బాహ్యంగా మనం బాగున్నట్టు అనిపించిన లోపలు పునర్జన్మలు మనకి మంచి జన్మలు రావు, చెడ్డ జన్మలు. అనేక ఆకర్షణలు ఉన్నాయి, అనేక భోగాలు ఉన్నాయి. మనం అందులోంచి అట్లా ఆకర్షణలో పడకుండా మన నోటితో చెప్పుకోవడం తేలిక కాదు. కలిసిపోకుండా మనం మన నిదానంలో మనకుండి భగవద్గీత, భాగవతం, రామాయణం అని మన హిందూ మత ఏ రకంగా ఏ మార్గాన్ని అయితే మనం మోక్షం పొందడానికి సూచన చేశాడో ఆ మార్గాన్ని అనుసరించి తరించాలి. అంటే భగవంతుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాలు అన్నింటినీ కూడా మోక్షానికి మళ్లించుకోవాలి. శాల్వేషన్, లిబరేషన్ ఫ్రమ్ గ్రీఫ్, లిబరేషన్ ఫ్రమ్ ఫియర్, ఇలా భయం లేని స్థితిలోంచి భయం నుండి అభయ స్థితికి రావటానికి మనం శాస్త్రాన్ని ఉపయోగించుకుంటూ సత్పురుషుని ఉపయోగించుకుని మనం ఒడ్డుకి రావాలి. తర్వాత మనం ఎన్ని అవకాశాలు మనకున్నా, ఎన్ని ఆకర్షణలు ఉన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన ఉదయంలో ఒక సద్వస్తు ఉంది, ఒక సత్యవస్తు ఉంది. వాడే నారాయణుడు. వాడే కొంతమంది నారాయణుడు అంటారు, కొంతమంది బ్రహ్మం అంటారు, కొంతమంది పరబ్రహ్మం అంటారు, కొంతమంది పరమాత్మ అంటారు, కొంతమంది కృష్ణుడు అంటారు, కొంతమంది ఈశ్వరుడు అంటారు, కొంతమంది సద్వస్తు అంటారు. బ్రహ్మ ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, అదే పరంబ్రహ్మం అంటారు. ఏదైనా ఆ పరంబ్రహ్మం పేరే మనం నారాయణుడు అంటాం. ఎన్ని పేర్లు పెట్టి పిలిచినా వస్తు ఒకటే. అనేక మంది ఋషులు, అనేక మంది మహాత్ములు, అనేక మంది మహానుభావులు ఆ వస్తువుని అనేక మంది అనేక పేర్లతో పిలిచారు, కానీ ఉన్న వస్తువు ఒక్కటంటే ఒక్కటే. అయితే సాధన అనేది మీరు అందరూ ఎలా చేయాలంటే, మీరు కష్టపడతారనుకోండి, కష్టపడిన ఫలితం దానికి తగిన సంపాదన ఏదని మీకు వస్తుంది అనుకోండి. మీరు చాలా కష్టపడి వ్యవసాయం చేస్తారనుకోండి, అది ఎక్కువ పండింది అనుకోండి, ఆ ధాన్యం అమ్ముకుంటారు, ఆ పంట డబ్బు చేతికి వస్తుంది, అప్పుడు చాలా సంతోషంగా ఉంటారు. మీరు అందరూ ఎకరానికి 50 బస్తాలు పండేసింది, బస్తాకి 500 రూపాయలు అమ్ముకున్నాం, ఎంత డబ్బు వచ్చింది, ఖర్చులు పోనా 20,000 మిగిలింది ఎకరానికి, ఎంతో సంతోషిస్తారు అందరూ. అలాగే అంటే మీరు ఎప్పుడు సక్సెస్ అవుతారంటే, మీ ఫలితం చేతికొచ్చినప్పుడు ఎంత సాధన చేసినప్పుడు కూడా అంత సంతోషంగా ఉంటేనే మీరు ఆ సాధన సఫలమవుతుంది, లేకపోదు. మీకు మీరు ఏదో కష్టపడి ఏదో పని చేసుకుంటారు, ఏదో రోజున ఫలితం వస్తుంది, ఆ ఫలితం వచ్చినప్పుడు మీకు చాలా ఆనందం వచ్చేస్తుంది. ఆ రోజున ఆనందం, ఫలితం వచ్చిన రోజున ఆనందం మీకు ఎలా ఉందో సాధన చేసేటప్పుడు కూడా అంత ఆనందంగా, అంత తీయగా, అంత ఇష్టంగా జరుగుతుంటే పని తేలిగ్గా అవుతుంది, మీకు వచ్చేటట్టు ఫలితం వస్తుంది. అంటే మీకు సాధన చేసేటప్పుడు కష్టం ఉండదు, అది అనుభవానికి వచ్చినప్పుడు ఎంత తీయగా ఉంటుందో సాధన కూడా అంత తీయగా ఉంటుంది. ఇవన్నీ మీరు బాగా నేర్చుకుంటే తరిగిస్తారు. నేర్చుకోవాలి, మనం చేత కాకపోతే అది నేర్చుకోవాలి, కానీ నేర్చుకోవడానికి ఏమి సిగ్గుపడకూడదు. సిగ్గున్నవాడికి చదువు రాదు, శ్రద్ధ లేని వాడికి చదువు రాదు అని చదువు. కొంతమంది రోజు మనం ఇంట్లో పనులు చూసుకుని అధ్యయనాలు చేసుకుని మనం పని దొంగలు అవ్వకూడదు. పని మన పని మనం చేసుకోవాలి. పని మనల్ని విడిచిపెట్టాలి, కానీ మనం పనిని విడిచిపెట్టకూడదు. అది ఇప్పుడు చెప్పుకుంటున్నాం, కర్మ చేస్తూ కర్మలోంచి విడుదల పొందాలి. అంటే కర్మ ఎలా చేయాలంటే, మనం ఆ కర్మలోంచి, కర్మ చేసేటప్పుడు కర్మలోంచి ఎలా విడుదల అవుతామో ఆ విడుదలయ్యే పద్ధతిలోనే కర్మ చేయాలి. ధర్మాన్ని, అది ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మ చేస్తే అది బంధించదు, మనకు మోక్షాన్ని ఇస్తుంది. అందుకే ధర్మ, అర్థ, కామ, మోక్ష మనకు పురుషార్థాలు చెప్పారు. అంటే నువ్వు చేసే పని నువ్వు మోక్షం పొందట, నువ్వు మాట్లాడే మాట, నువ్వు చేసే సాధన, నువ్వు చేసేటువంటి ఇవన్నీ కూడా, లేకపోతే నువ్వు చేసే భౌతికమైన పనులు కానీ, లేకపోతే ఆధ్యాత్మిక మెటీరియల్ కానీ, స్పిరిచువల్ కానీ, ఇవన్నీ నీ మోక్షం పొందటానికి ఉపయోగించుకోవాలి. మీ ఇంట్లో ఉన్న వ్యక్తులకు కూడా ఆడి భగవంతుని ప్రతినిధులుగా మీరు సేవ చేయాలి, కానీ మోహం పెట్టుకుని చేయకూడదు. మీ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, వాళ్ళు భగవంతుడు మన ఇంటికి కేటాయించారని వాళ్ళకి సేవ చేయాలి, కానీ వాళ్ళ మీద మోహం పడిగి చేయకూడదు. భగవంతుడు చేస్తున్నట్టుగానే వాళ్ళకు కూడా చెయ్యాలి. అంచేది మనం ఏం చేయాలి, కర్తలేని కర్మను చేసుకుంటూ అహంభావం లేకుండా పని చేస్తుంటే ఆ పని వల్ల మనం ఏమవుతామంటే పవిత్రులు అవుతాం. పూజ వల్ల ఏ విధంగా అయితే పవిత్రులు అవుతాము, జపం చేయటం వల్ల పవిత్రం ఏ విధంగా అయితే అవుతాము, కర్మ చేయటం వల్ల కూడా బంధింపు, మనం చేసే కర్మ మనల్ని చుట్టుకోకూడదు, మనం చేసే కర్మ మనం బంధించకూడదు, మనం చేసే కర్మ మన బంధంలోంచి విడుదల చేసి మోక్షాన్ని ప్రసాదించాలి, మనం చేసే కర్మ ఆవరణ దోషంలో దుడ్డులోంచి మనల్ని బయటికి తీసుకురావాలి, మనం చేసే కర్మ బంధంలోంచి మనల్ని మోక్షంలోకి తీసుకురావాలి, మనం చేసే పని చీకట్లోంచి వెలితిలోకి తీసుకురావాలి. ఈ టెక్నిక్స్ అన్నిటిని తెలుసుకుని చేస్తే బాగుపడతాం. మనకి యుఖం ఉంటుంది, పరం ఉంటుంది, భౌతికంగా బాగుపడతాం, ఆధ్యాత్మికంగా మనకు పురోగతి ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకుని చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మనం ఒకవేళ భగవంతుడి మీకు అన్ని అవకాశాలు ఇచ్చాడనుకోండి, గర్వం తెచ్చుకోకండి, అహంకారం తెచ్చుకోండి. ఎగిరెగిరి పడేవాడికి ఏమి రాదు, చివరికాడికి బూడిది మిగులుతుంది, అణిగొన్నవాడికి ఐశ్వర్యం కలుగుతుంది. మనస్సును అణచడం నేర్చుకోవాలి. ఒకసారి మీ పూర్వజన్మ సుకృతం బాగుంటే అనేక అవకాశాలు మీకు వస్తాయి. వచ్చినాయని పొంగిపోకూడదు, అవన్నీ నిజం కాదు కాబట్టి, అవన్నీ మిజ్జే.
ఒకవేళ మీ రోజులు బాగా వెళ్ళిపోతా అంటే మంచి స్వప్నం, రోజులు బాగా వెళ్ళకపోతే చెడ్డ స్వప్నం, అది స్వప్నం ఇది స్వప్నమే. కానీ నిజమనేది ఒకటే ఉంది, అది మన హృదయంలో ఉంది నిజమైన ఆత్మ. ఏదైతే మనం నేను 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 అంటున్నామో అది నిజమైన ఆత్మ కాదు. మన హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజమైన ఆత్మ. ఆ నిజమైన ఆత్మ బాహ్యమైన ఆకర్షణకి లొంగదు. ఈ అసత్యమైన ఏదైతే మనం నేను నేను అంటున్నాం, ఈ మిథ్య నేను, ఈ అసత్యమైన నేను బాహ్యమైన ఆకర్షణకు లొంగిపోతుంది. కానీ మన హృదయంలోని నిజాత్మ అసత్యాత్మ ఆ నారాయణుడు బయట మీద బయట ఆకర్షణకి ప్రలోభాలకి లోను కాదు. అయితే రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, ముందు ఏదైతే నువ్వు నేను 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 అంటున్నా, ఆ నేను నువ్వు కాదని అలవాటు చేసుకో, ఆ నేనుతో నువ్వు కలిసిపోకు. ఏదైతే నువ్వు నేను నేను అనుకుంటున్నావో ఆ నేను మటుకు నువ్వు కాదు, ఆ నేను ద్వారా నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు.
నీకేదైనా మంచి జరిగితే నువ్వు పొంగిపోకు, నీకేదైనా మంచి కాని జరిగితే కుంగిపోకు. మంచి అయిన అహంకారానికే చెడ్డైన అహంకారానికే అంచేది. అహంకారానికి మేత తగ్గించు. అహంకారానికి మేత తగ్గిస్తే, ఈ అసత్యమైన నేనుకి మేత తగ్గిస్తే, నిజమైన నేను హృదయంలో నిజం, నీ హృదయంలో నిజమైన నారాయణుడు వాడు నీకు తెలియబడతాడు. ఆ నారాయణ స్మరణ చేయగా చేయగా నువ్వు పవిత్రుడు అవుతావు, నీకు ఏకాగ్రత కలుగుతుంది. తర్వాత మీ ఇంట్లో మీరు ఎప్పుడైనా రోజో గంట చెప్పి ఏకాంతంలో కూర్చుంటే మీకు ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది, పవిత్రత పెరుగుతుంది, పవిత్రత కూడా పెరుగుతుంది. అంచేది మీరు ఆ పని పని చేసేటప్పుడు ఆ పని తాలూకు ఫలితం మిమ్మల్ని చుట్టుకోకుండా చేయండి, పని చేయండి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా కర్మఫలం మీద కాంక్ష లేకుండా చేస్తే పని పూర్తి అయిపోతుంది, వచ్చేదేదో వస్తుంది, రానిదేదో రాదు, లోపల పవిత్రులు అవుతూ ఉంటాం. అది మెయిన్ నారాయణ స్మరణ కూడా. ఎందుకంటే పవిత్రులు అవుతూ ఉంటాం ఎప్పుడు కూడా మన అహంకారం లేకుండా, గర్వం లేకుండా ఓ పని చేస్తే ఆ పని బాగా అవుతుంది. ఆ పని మన సుఖాన్ని తీసుకొస్తుంది, దుఃఖాన్ని తీసుకురాదు. కౌరవులు పాండవులు సరే రాజీలు ఫెయిల్ అయిపోయినాయి, రాజీలు కుదరలేదు. పరమాత్మ ఏమనుకున్నాడంటే, భగవంతుడు స్వామివారు ఏమనుకున్నారంటే, రాజీ కుదరదని ఆయనకి తెలుసు, మన డ్యూటీ మనం చేద్దామని చేశాడు. ఆయన ప్రయత్నం చేసిన రాజీ కుదరలేదు. కానీ భగవంతుడు కూడా ఉండి పెద్ద మనిషి ఉండి కూడా రాజీ చేయలేదని అనుకుంటారేమని చేశాడే, కానీ రాజీ కుదరదని ఆయనకి తెలుసు. కానీ ఆయన డ్యూటీ అయితే ఆయన చేశాడు. సరే అందరినీ పంచుకుంటున్నారు, రాజుల దగ్గరికి వెళుతున్నారు, మీరు మా పక్షానికి రండి, మీరు పాండవులు తిరుగుతున్నారు, కౌ ఇంక యుద్ధం ఖాయం అయిపోయింది, రాజీ ఫెయిల్ అయిపోయింది. కౌరవులు అందరి దగ్గరికి వెళ్ళి మీరు మా పక్షానికి రండి అని అడుగుతున్నారు. కౌరవుల తరఫున ఏమో దుర్యోధనుడు తిరుగుతున్నాడు, పాండవుల తరఫున అర్జునుడు తిరుగుతున్నాడు. మీరు మా పక్షానికి రండి, మీరు మా పక్షానికి రండి. కృష్ణుడు కూడా ఒక రాజు, ద్వారకాధిపతి, ద్వారకాధిపతి బృందావనం విహారి, ద్వారకాధిపతి బృందావనంలో విహరించాడు. చిన్నపిల్లల చేష్టని గోకులంలో అన్ని దగ్గరి ఊళ్ళు, మధుర, బృందావనం, గోకులం దగ్గరి ఊళ్ళు. ఆ బృందావనంలోనే గోపికలు ఉండేవారు. ఆ బృందావనంలోనే అదే ఆ గోపికలకి తన మీద అది అలౌకిక ప్రేమ, అలౌకిక భక్తి, అలౌకిక విశ్వాసం. ఒకసారి నాకు చాలా భక్తి ఉంది అనుకునేవాడు ఎవడు, ఉద్ధవుడు. అప్పుడు ఉద్ధవుడు ఏం చెప్పాడంటే, ఉద్ధవుడి కంటే గోపికులు భక్తే గొప్పది, అది అకారణ భక్తి. శ్రీకృష్ణ చైతన్య సన్యాసి, సన్యాసి అయినప్పటికీ ఉన్నదంటే కృష్ణ పరమాత్మ మీద గోపి, ఒక్క గోపికున్న భక్తి నాకుంటే చాలు, నేను మోక్షాన్ని పొందుతున్నాడు సన్యాసి అయ్యండి కృష్ణ, ఎవడు శ్రీకృష్ణ చైతన్య. వాడు చూస్తే సన్యాసి, గోపికులు సన్యాసులు కాదు. అయినప్పటికీ ఒక్క గోపికి పరమాత్మ మీద ఉన్న ప్రేమ నాకుంటే నేను తరిస్తాను అన్నాడు. అట్టిది అన్వరల్డ్ అని మ్యాచ్డ్ లవ్, ఒక పోలిక లేని ప్రేమ అది. అంటే ఎటువంటి ప్రేమ అంటే, వాల్మీకి చెప్తాడు రామరావణ యుద్ధం ఎలా ఉంది అని అడుగుతాడు వాల్మీకి. రామరావణ యుద్ధం పోల్చడానికి ఇంకో యుద్ధం లేదట్లేదు, రామరావణ యుద్ధం లాగేముందని చెప్పాలట్లేదు వాల్మీకి. అంటాడు రాముడికి రావణాసురుడికి జరిగిన యుద్ధం ఎలా ఉందంటే, రాముడికి రావణాసురుడికి జరిగిన యుద్ధం రామరావణ యుద్ధం లాగే పోల్చాలి, కానీ ఇంకో యుద్ధానికి పోల్చడానికి ఇయ్యలేదట్లేదు, అటువంటి యుద్ధం అట్టండి అని వాల్మీకి చెప్తాడు. అలాగే కృష్ణుడి మీద గోపికులు ప్రేమ ఎలా ఉందంటే, గోపికులు ప్రేమలాగా ఉంది కానీ ఉద్ధవుళ్ళ ప్రేమలాగా ఉంది, ఇంకోళ్ళ ప్రేమలాగా ఉందని చెప్పడానికి ఇల్లేదండి, ఆ ప్రేమ ఇంకో ప్రేమతో పోల్చడానికి ఇల్లేదట్టండి, కంపారిజన్ లేదు, అన్ మ్యాచ్డ్ లవ్. పరమ పవిత్రమైనది అకారణ భక్తి. కారణం లేదు. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ పాండవుల తీయుడు బృందావన విహారి గోకులాష్టమి గోకులంలో గోకులంలోనే చిన్నప్పుడు, అంతే ఈ కృష్ణాష్టమి గోకులాష్టమి అంటారు. చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఉరికే మధురలో జన్మించాడు, కానీ గోకులం తీసిపోయారు. ఆ మూడు దగ్గర దగ్గర ఊళ్ళు, గోకులం, బృందావనం, మధుర. మధురలో జన్మించాడు కానీ వెంటనే గోకులం వెళ్ళిపోయాడు యశోద ఇంటికి. అక్కడ కొంత వయసు వచ్చాక బృందావనం వచ్చాడు, కానీ పరిపాలన అంతా ద్వారకలో ఉండి పరిపాలన చేశాడు. సరే, అందరు రాజుల్ని మీరు మా పక్షానికి రండి, మా పక్షానికి రండి అడుగుతున్నారు. ఇంకా దుర్యోధన కృష్ణుడు మిగిలిగాడు, ద్వారకలో ఉన్నాడు. సరే, ఇద్దరు పరిగెత్తారు, వాడిని కూడా మా పక్షానికి రండి, మా పక్షానికి రండి అని వెళ్ళి దుర్యోధనుడు వెళ్ళాడు, అర్జునుడు వెళ్ళేవాడు దానికి. కానీ దుర్యోధనుడు ముందు వెళ్ళిపోయాడు. మనం ముందు మాట్లాడేసుకుందాం. ఆ జర్నీలో ముందు వెళ్ళిపోయాడు దుర్యోధన్. కృష్ణుడు మాయావి, సరిగ్గా ఇద్దరు లేబడికాడు, శుభ్రంగా కుర్చీలో కూర్చు దొంగ నిద్రపోతున్నాడు. ఆడి గదిలాడు కూర్చుని మామూలుగా వీళ్ళిద్దరు వెళ్ళేటప్పటికి వాళ్ళిద్దరు ఆ రోజున వస్తారని వాడికి తెలుసు. పరమాత్మ సర్వసాక్షి, సర్వజ్ఞనుడు, సర్వాంతర్యామి. వాడు దొంగ నిద్రపోతున్నాడు. ఆ దొంగ నిద్రలో ఏం చేశాడు, ఆడ తలకాయ పక్కన ఒక కుర్చీ వేశాడు, కాళ్ళ దగ్గర ఒప్పుకుని ఓ కుర్చీ వేశాడు. ఆడు మనకి పాదాలు ఒకవైపు నిద్ర, ఇప్పుడు శిరస్సు పక్కన ఉంటుంది. ఆడు పాదాల దగ్గర, ఆడు మంచం మీద పడుకున్నాడు కృష్ణుడు. ఆడు పాదాల దగ్గర ఒక కుర్చీ వేశాడు, శిరస్సు దగ్గర ఒక కుర్చీ వేశాడు. శుభ్రంగా దొంగ నిద్ర నిద్రపోతుంది. దుర్యోధనుడు ముందెడిపోయాడు, ముందెడిపోయి గదిలోకి ఎంటర్ అయిపోయాడు దుర్యోధనుడు. అంటే అది భయం ఏంటి, అర్జునుడు నాకంతా ముందు అడిగేస్తాడు. మనం వెళ్ళేటప్పుడు రెండు కుర్చీలు ఉన్నాయి, కృష్ణుడు నిద్రపోతున్నాడు, శుభ్రంగా నిద్రలో ఉన్నాడు. ఆడు మరి అదేమి నిద్ర మనకు తెలియదు, శుభ్రంగా గురి పట్టి నిద్రపోతున్నాడు. నిద్రపోతుంది ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నాను, కాలక్షేపంగా చేయటండి. రెండు కుర్చీలు వేశాడు కృష్ణ, పరమాత్మ కాళ్ళ దగ్గర కూర్చుంది, శిరస్సు దగ్గర. నేను రారాజును, నేను ఎవరిని, రాజునికి రాజుని, ఎంపరర్ని, నేను కింగ్ని కాదు ఎంపరర్ని, రాజునికి రాజుని, చక్రవర్తి అంటాడు. నేను కృష్ణుని పాదాల దగ్గర కూర్చోటమా, ఇక్కడ వస్తుంది గర్వం అంత. నేను మహారాజుని, కృష్ణుడు కూడా రాజు ఓటు, ద్వారకను పరిపాలన చేయొచ్చు, కానీ కృష్ణుడి కంటే పెద్ద రాజుని, రారాజుని. అంటే పాదాల దగ్గర కూర్చీలన్నీ కూర్చుంటే నా గౌరవానికి భంగం, అంటే తల దగ్గర ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అంటే ఏంటి, వాడు అక్కడ పరమాత్మను గుర్తించలేకపోతున్నాడు, భౌతికాన్నే గుర్తిస్తున్నాడు. అక్కడ పైసాలను గుర్తిస్తున్నాడు కానీ ఆత్మను గుర్తించడం లేదు. అసత్యాన్ని గుర్తిస్తున్నాడు కానీ సత్యాన్ని గుర్తించడం లేదు. రెండు కుర్చీలే ఖాళీగానే ఉన్నాయి, కానీ కాళ్ళ దగ్గర కూర్చుంటే నాకు అవమానం, పెద్ద రాజుని కదా అని శిరస్సు దగ్గర ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. సరే, ఈడొచ్చిన 10 నిమిషాలకు ఆడొచ్చాడు, అర్జునుడు వచ్చిన ఆడికి ఇంకో రెండో కుర్చీలో కూర్చోడానికి అవకాశం లేదు. పెద్ద కుర్చీ ఆడికి లాగేశాడు దుర్యోధన. ఇంకా కాళ్ళ దగ్గర కుర్చీ ఉంది, కాళ్ళ దగ్గర కూర్చుదేమో అర్జునుడు కూర్చున్నాడు. మనకి ఈ కుర్చీ బాగానన్న కాళ్ళ దగ్గర. సరే, వీళ్ళిద్దరు కూర్చున్నాక దొంగ నిద్ర నిద్రపోయి మేలుకున్నాడు, ఇద్దరిని కూర్చొనిచ్చాడు. కూర్చొనిచ్చి ఎప్పుడు కూడా మన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు ముందు కనిపిస్తాడు, మన తల దగ్గర కూర్చున్నాడు కనపడ్డం, ముందు కాళ్ళ దగ్గర కూర్చున్నవాడే మనకు కనిపిస్తాడు. ఇలా కళ్ళు మూసుకున్నాడు, కళ్ళు తెరిచాడు. అర్జున, ఏమిటయ్యా ఇలా వచ్చావు, ఎటు కాని టైంలో ఈ మిట్ట మధ్యాహ్నం ఇలా వచ్చావేంటి అన్నాడు. ఆడికి ఏమి తెలియనట్టు, ఇలా ఏమి వచ్చావు ఇలా అంటే, ఇలా భారత యుద్ధం జరుగుతుంది కదా కురుక్షేత్రంలో, మీ సహాయం కోసం వచ్చా అన్నాడు. దుర్యోధనుడు కంగారు పడిపోయాడు. ఒకవేళ ఆడి తలపుకి వెళ్ళిపోతాడని కంగారు పడిపోయి, వాడు ముందు రాలేదు ఇక్కడకు, నేను ముందు వచ్చానన్నాడు. అది రైటే. ఆ గదిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మటుకి దుర్యోధనుడే ముందు వచ్చాను, కానీ అర్జునుడు ముందు రాలేదు. వీడి మాయ, వాసుదేవ స్వామి వారి మాయ. వాడి పాదాలను ఆశ్రయించకుండా వాడు మాయను మనం జయించలేము. మనం తలకాయని గోడని వేసి కొట్టుకున్నా పరమాత్మ యొక్క పాదాలు ఆశ్రయించకుండా పరమాత్మ యొక్క మాయని మనం జయించలేము. ఆవరణ దోషం లేనివాడు, అవిద్య దోషం లేనివాడు పరమాత్మ. నేను ముందొచ్చా అన్నాడు దుర్యోధనుడు. ఆ తల దగ్గర నుండి లెగిసి వచ్చి నేను ముందొచ్చాను, వాడు రాలేదు ముందన్నాడు. వీడు
పరమాత్మ ఏమన్నాడంటే ప్రశాంతంగా ఉన్నాడు. వాడిని నేను ముందు చూచాను, నువ్వు ముందు వచ్చావు. నేను నువ్వు ముందు వచ్చావు కానీ నేను నువ్వు ముందు చూడలేదు, వాడిని చూచాను. నువ్వు ఈ గదిలోకి వచ్చేటప్పుడు ముందు వచ్చిన మాట నిజమే, కానీ నేను ముందు నువ్వు చూడలేదే, నేను నిన్ను ముందు చూడ వాడిని చూశాను. నువ్వు ముందు వచ్చినా నేను మొదటిసారిగా వాడిని చూశాను, కానీ నేను వాడిని చూచాక నేను చూస్తున్నాను. ముందు నువ్వు వచ్చావు ఆ నేను ముందు చూచాను. అందుచేత నేను విడి మీ ఇద్దరు వచ్చారు, మీ ఇద్దరు మాకు కావలసిన వాళ్ళు. నా సైన్యం యాదవ సైన్యంతో ఒక పక్షాన, నేను ఒక్కడనే ఒక పక్షాన, ఇద్దరి ఆయుధం పట్టుకొని ఏమి కర్రలో బుర్రలో పుచ్చుకొని కత్తి పుచ్చుకొని ఆయుధం నా సైన్యం అంతా యుద్ధం చేస్తుంది, నేనేమి యుద్ధం చేయను, నేను ఓ పక్షాన్ని ఉంటాను. దుర్యోధన నువ్వు ముందొచ్చాను ముందొచ్చాను అంటున్నా కాబట్టి నువ్వే కోరుకో ముందే కోరుకో అన్నాడు. కానీ ఇద్దరికి ఇస్తాను, నేను ముందు ఆయన చూశాను కాబట్టి నేను డివైడ్ అవుతున్నాను. ముందు నువ్వు వచ్చావు కానీ వాడిని చూశాను, వాడికి కూడా ఏదోటి ఇవ్వాలి. ముందు చూశాను కాబట్టి నువ్వు ముందు వచ్చావు కానీ నేను ముందు చూడలేదు, వాడిని ముందు చూశాను కాబట్టి ఇద్దరికి భాగిస్తున్నాను. ఇద్దరికి నా సైన్యం అంతా ఉంటుంది, పెద్దలు ఖర్చులు బాంబులతో వస్తారు, వాళ్ళు యుద్ధం చేస్తారు, నేను వచ్చి కూర్చుంటాను, ఊరికి శుద్ధరా కూర్చుంటాను, కానీ నాకేమి యుద్ధం చేయను అని చెప్పాడు. కానీ అర్జునుడు ఏం కంగారు పడుతున్నాడు, దుర్యోధను కంగారు పడుతున్నాడు, ముందు ఎవరిని కోరుకోమంటాడు. అది అంటే దుర్యోధను కంగారు అంటే అర్జునుడు కృష్ణుడి సైన్యాన్ని కోరేసుకుంటాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే అలా కాదు, నువ్వే ముందు కోరికవే దుర్యోధను అన్నాడు. అంటే వాడికి భౌతికం కావాలి, అర్జునుడికి చైతన్యం కావాలి, దుర్యోధనుకి భౌతికం కావాలి. ఇక మీరు గ్రహించండి, దుర్యోధనుడికేమో ఒకటి కావాలి, అర్జునుడికి ఒకటి కావాలి, దుర్యోధనుడికి ఒకటి లేని సున్నలు కావాలి. ఒకటి లేని సున్నలు ఎన్ని వంద సున్నలు కూడా సున్న వస్తాం కానీ ఒకటి రాదు. సరే వాళ్ళు ఏమన్నాడంటే నీ సైన్యాన్ని అంతా నాకు ఇచ్చే అని చెప్పేశాడు, అనుమానం లేకుండా దుర్యోధనుడు చెప్పేశాడు. అంటే వాడికి క్వాలిటీ అక్కర్లేదు, క్వాంటిటీ కావాలి. ఈ సైన్యాన్ని అంతా నాకు ఇచ్చేయన్నాడు. ఇంకా అర్జునుడు ఏమన్నాడంటే ఏమో మరి నా సైన్యం అంతా వాడికి ఇచ్చేసాను, యుద్ధం చేయను. అర్జునే నీ తరపుకు వచ్చాను, నేను యుద్ధాలు చేస్తాను, యుద్ధాలు చేయనంటే నువ్వు యుద్ధం చేయక్కర్లేదు, నువ్వు యుద్ధం చెయ్యక్కర్లేదు, ఉరికే ఉంటే సరిపోతుంది, కూడా ఉండ కూడా ఉండటం కాదులే, ఏదో నీ దగ్గర ఉంటాను, ఏదో నాకు చేతలేని పని అది చేస్తాను, యుద్ధం మట్టుకు చేయను అన్నాడు. నువ్వు యుద్ధం చెయ్యక్కర్లేదు, ఉరికే ఉంటే సరిపోతుంది, కూడా ఉండటం కాదులే, ఏదో నీ దగ్గర ఉంటాను, ఏదో నాకు చేతలేని పని అది చేస్తాను, యుద్ధం మట్టుకు చేయను అన్నాడు. అంటే వీడు అన్నాడు, నువ్వు నేను నీ బండితో వెళ్తానులే అన్నాడు. యుద్ధం చేయను కానీ నీ బండి పార్థ సారథి, అంటే పార్థుడికి డ్రైవర్ పరమాత్మ. అందుకే అర్జునుడి పేరు పార్థుడి, ఆ రథం తోలాడు కాబట్టి ఆయనకి పార్థ సారథి. మద్రాస్ లో ట్రిపుల్ కేన్లో ఈ గుడి ఉంది, పార్థ సారథి గుడి. మీరు ఎప్పుడు మద్రాస్ వెళ్తే పార్థ సారథికి, అది మైనపూర్ లో ఉన్న శివాలయం కంటే ప్రాచీనమైంది. ట్రిప్పుల్ ఎక్కాను వివేకానంద మద్రాస్ ఎప్పుడు వచ్చినా పార్థ సారథి కొవ్వులు తీసేవాడు. కృష్ణ నువ్వు కేవలం అర్జునుడికే సాగకూడదు, ఇదేవకోటి అంద ట్రిప్పుల్ ఎక్కాను వివేకానంద మద్రాస్ ఎప్పుడు వచ్చినా పార్థ సారథి కొవ్వులు తీసేవాడు. కృష్ణ నువ్వు కేవలం అర్జునుడికే సారథగా ఉండకూడదు, ఈ దేవకూట అందరికీ సారథగా ఉండాలని చెప్పుకోవడం. కేవలం అర్జునుడికే డ్రైవర్ అయితే సరిపోతుందా, మాకెవరికి నువ్వు డ్రైవర్గా ఉండదు ఇంకో అని అడిగేవాడు వివేకానంద. ఆ మాట అక్కడ గోడ మీద కూడా రాస్తారు, వివేకానంద అన్నమాట. ట్రిపుల్ కింగ్లో ఉండదు, ప్రాచీన మద్రాస్ లో ఉన్న అన్ని ఆలయాల్లో కంటే ప్రాచీన రెండు ఆలయం పాటిస్తాడు. అంటే ఇప్పుడు నీ బండి చదువుతా అన్నాడు ఆ దుర్యోధనుడు. అన్నాడు వాడికి ఎంత గర్వమో చూడండి, నీకు బండి తోడటం చేత నాకు తెలియదు, బండి తోడటం ఎప్పుడు నేర్చుకున్నావు అంటున్నాడు. నీకు బొల్లోటి ఓదటం చేస్తున్నావు నీకు, ఇది దాన్ని మురళి, ఆ మురళి ఓదటం చేస్తున్నావును అర్జును పక్కన కూర్చుని మురళి ఊత్తాం ఏమనుకుంటున్నాను నేను. బండితో లేస్తున్నావు వాడు, బండితో లేస్తానంటున్నావు, బండితో వెళ్ళటం ఎప్పుడు నేర్చుకున్నావా కృష్ణ అన్నాడు. వాడికి ఎంత గర్వం వచ్చాం, అది పనికిరాదని చెప్పడం కోసం బండి చూడటం ఎప్పుడు నేర్చుకుంటామని, ఎప్పుడు నేర్చుకున్నామని అడుగుతున్నాడు. ఇప్పుడు మనలో కూడా అంత అహంకారం ఉన్న వాళ్ళు ఉంటారు, అది మనం చూసుకోవాలి. అందుకు చెప్తాను, మనకు కూడా అంత అహంకారం పెంచుకుంటే దుర్యోధనుడు పట్టిన గతే పడదు. అయితే అప్పుడు మనకి ఏం చెప్పదు, దుర్యోధనులే మీరు రాజు అవ్వచ్చు, ఐశ్వర్యవంతులు అవ్వచ్చు, కానీ అహంకారం రాకుండా గర్వం, ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఓవర్కమ్ వరల్డ్ ఎంజాయ్మెంట్స్. కానీ ప్రయత్నం చేస్తే సఫలం అవుతాం, ప్రయత్నం చేస్తే సఫలం అవుతాం. అయితే మనం ఎన్ని నేర్చుకోవాలి, నీకు భౌతికంగా ఏదైనా అవకాశాలు పెరిగిన గర్వం తెచ్చుకోకండి. ఈ అవకాశ భగవంతుని మీకు ఇచ్చిన అవకాశాలను మోక్షం పొందటానికి మీరు ఈ ప్రయత్నం మోక్షం పొందటానికి ప్రయత్నం చేసుకోండి. ఉపనిషత్తులు ఒక మాట ఉంది, ఎవరికి ఎన్ని అవకాశాలున్నా, ఎన్ని భోగాలున్నా, ఎన్ని ఉన్నప్పటికీ ఆత్మజ్ఞానం లేకపోతే, ఆత్మ దర్శనం లేక, పరమాత్మ యొక్క దర్శనం లేకుండా, పరమాత్మ సాక్షాత్కారం లేకుండా, అశాంతిలోంచి, దుఃఖంలోంచి, పునర్జన్మలోంచి ఆ జీవుడు విడుదల పొందడని ఉపనిషత్తులో ఉంది. నీకు 1,000 కోట్లు డబ్బు ఉందనుకోండి, అనుకోండి మాట, నిన్ను ఎంతన్నా సరే నీకు ఉన్న వస్తువు ఉన్న పరమాత్మ, ఉన్నది ఒకటే వస్తువు అది పరమాత్మ, దాని తాలూకు నీకు సాక్షాత్కారం లేకుండా, దాని తాలూకు ఎరుక లేకుండా, ఈ మధ్య నన్ను ఎవరు అడిగారు సుఖం అంటే ఏంటని, ఆబ్జెక్ట్లెస్ అవేర్నెస్ ఇజ్ హ్యాపీనెస్. అంటే మన మనస్సుకి మన తలంపులకు అతీతంగా ఉంటున్నది, మన ఇంద్రియాలకు అతీతంగా ఉంటుంది, మన మనోదేహములకు అతీతంగా ఉంటుంది, ఎన్నింటికి అతీతంగా ఉన్నప్పుడు కూడా మనం ఏదైతే మనకు ఎరుకుతో ఉంటామో ఆ ఎరుకు తాలూకు సుఖమే నిజమైన సుఖం. ఆబ్జెక్ట్లెస్, దానికి ఒక వస్తువుతో కానీ, ఒక పదార్థంతో కానీ, లోకంతో కానీ, చావు పుట్టుకలతో కానీ సంబంధం లేకుండా తాను ఏదైతే స్వతంత్రమేయంగా తాను స్వతంత్రంగా ఉన్నప్పుడు ఏ సుఖాన్ని అయితే అనుభవిస్తున్నాడో అది నిజమైన సుఖం. తర్వాత బాహ్యమైన వస్తువుల్లో మనం ఏదైనా ప్లెజర్ తీసుకుంటున్నాం అనుకున్నాం, బాహ్యమైన వస్తువులతో ఏదైనా ప్లెజర్ తీసుకుంటున్నాం, ఎప్పటికైనా అది మనకి దుఃఖంగా మారిపోతుంది. ఇప్పుడు మన బాహ్యమైన విషయాల నుంచి ఏదైనా సంతోషం తీసుకుంటున్నాం అనుకోండి, తాత్కాలికంగా బాగున్నా ఈ సంతోషం భవిష్యత్తులో పరిణామంలో దుఃఖంగా మారిపోతుంది. అంటే వస్తువుల మీద కానీ, వ్యక్తుల మీద కానీ, మనుషుల మీద కానీ, పదార్థాల మీద కానీ, లోకం మీద కానీ మన హ్యాపీనెస్ ఆధారపడకూడదు, ఉండకూడదు. అలా ఉంటే ఏదో రోజు అది భంగం అవుతుంది, మన హ్యాపీనెస్ స్వతంత్రంగా ఉండాలి. మనలో ఉన్నటువంటి నిజమైన ఆత్మే, మనలో ఉన్నటువంటి నిజమైన ఎరికే మన స్వరూపమే సుఖ స్వరూపం. దాన్ని పొందే వరకు, ఆ స్వతంత్రమైన శాంతి ఆనందాన్ని మనం పొందే వరకు మన శరీరాలు వెంటాడుతాయి, పునర్జన్మలు వెంటాడుతాయి. మనకు అవతార పురుషులు ఇద్దరు చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు, ఒకడు రాముడు, రెండు కృష్ణుడు. యేసుక్రీస్తు మతస్థులు ఎక్కువ వీళ్ళిద్దరినే తిడతారు. ఎవరిద్దరిని రాముని, అంటే హిందువులందరూ వాళ్ళిద్దరి మీద డిపెండ్ అవుతున్నారు, వాళ్ళ మీద ఈ హిందువులకు గౌరవం చెడగొట్టేస్తూ అందరూ మన క్రైస్తవ మతంలోకి వచ్చేస్తారని రాముని కృష్ణుని ఎక్కువ తిడతా ఉంటారు వాళ్ళు. ఈ మధ్యన తిట్టడం బజరంగ దళ వాళ్ళకి జడిసి తిట్టడం మానేశారు. ఈ మధ్యన ఏదో ఈపు చెట్లు కొడుతున్నారు అక్కడ తిరుగుతాడు. ఈ బజరంగ దళ వాళ్ళు ఏమని చెప్పారంటే, మీరు మా రాముని కృష్ణుని తిడితే ఊరుకోం, మీ యేసుక్రీస్తు గొప్పవాడిని చెప్పుకుండని కొంతమంది ఎక్కడ తిరిగితే అక్కడికి వెళ్ళి వీపు చెట్లు కొట్టడం ప్రారంభించి ఇప్పుడు తిట్టడం మానేశారు. వాళ్ళు యేసుక్రీస్తు గురించి చెప్పుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఎంతసేపు మీకు ఏదైనా ఉపకారం చేసినా ఈ హిందువులను క్రైస్తవ మతంలోకి ఎలా మార్చుకుందామో ఉపకారం చేస్తారు, కానీ మీరు ఏదైనా ఉపకారం చేసినా మంచి మంచి కోసం మటుకు చేయరు వాళ్ళు. అంటే మీరు ఎవరో మతాలు మార్చుకోకండి, మతాలు మార్చుకుంటే మీకు మోక్షం వస్తుందో ఎవరు అనుకోవద్దు, మతాలు ఏం మార్చుకోవద్దు, అంత మార్చిన చేత మీకు మోక్షం రాదు. మతాలు మార్చుకుంటే బట్టలు మార్చుకుంటే మోక్షం రాదు. భగవంతుడు చెప్పాడు గీతలో, ఎవడికి కోరిక లేదు, ఎవడికి ద్వేషం లేదు, ఎవడికి రాగద్వేషాలు లేవు, ఎవడికి ఇష్టాయిష్టాలు లేవు, అర్జున వాడివయ్యా నిజమైన సన్యాసి. వాడు తెల్లబట్టలు కట్టుకున్నాడా ఎర్రబట్టలు కట్టుకున్నాడా ఏ మతంలో ఉన్నాడు అంది ముఖ్యం కాదు. ఎవడికైతే కోరిక లేదు, ఎవడికైతే ద్వేషం లేదు, వాడు మామూలు సన్యాసి కాదు, నిత్య సన్యాసి. వీడు మోక్షం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మోక్షమే వాడిని భరిస్తుంది. వాడు మామూలు సన్యాసి కాదు, నిత్య సన్యాసి. కోరిక లేకుండా ద్వేషం లేకుండా అంటే మనం చేసే పని మన కోరికలు తగ్గించేలా ఉండాలి, కానీ కోరికలు పెంచేలా ఉండకూడదు. మనం కర్మ చేస్తూ కర్మ పని చేస్తూ ఉండాలి, పని చేస్తూ పనిని పనిలోంచి విడుదల పొందాలి, పని చేస్తూ పనిలోంచి విడుదల పొందాలి. రామకృష్ణ పరమహంస గారు చెప్పేవారు, పనిని విడిచిపెట్టద్దు, పనేని విడిచిపెట్టేయాలి. అలా అది ఎలా చేయాలో తెలుసుకుని చెయ్యి, చెయ్యి తెలుసుకుని చెయ్యి, ఎరుగుచోటు చెయ్యి. ఇంకేది మనం ఆ పునర్జన్మ లేని స్థితిని పొందాలంటే మనం ఆ కర్మని భగవంతుని ఏ రకంగా పని చేయమన్నాడో కర్తలేని కర్మ, ఆ కర్తలేని కర్మను ఎలా చేయమన్నాడు, వ్యక్తి భావన లేకుండా ఆ కర్మను ఎలా చేయమన్నాడు, ఆ పని చేస్తూ ఉండాలి. అది నిర్మలంగా ఉండాలి. అంటే బంధింపబడతాం, మళ్ళీ శవాలను మోస్తాం. ఇక్కడ ఇంతమంది కూర్చున్నాం మనం, ఆ శరీరం నాదనుకుంటాం, లేదా ఆ పేరు నాదనుకుంటాం, అంతే కదా. పలానా పేరు నాది, పలానా శరీరం నాదనుకుంటాం. ఆ రెండింటిని మనం ఓవర్ చేయలేకపోతున్నాం, ఓవర్టేక్ చేయలేకపోతుంది. ఆ రెండు ఓవర్కమ్ చేయకుండా మనకు రూపబుద్ధి ఉన్నంతకాలం, నామబుద్ధి ఉన్నంతకాలం, భవిష్యత్తులో కూడా కొన్ని లక్షల శవాలను మనం మొయ్యాలి. ఇంకో శరీరాన్ని ఎవరైనా తిడితే మీకేం కష్టం లేదు, ఇంకా ఆ శరీరంతో మీకు తాదాత్మ్యం లేదు కాబట్టి. ప్రతి మనిషి ఏదో ఒక శరీరంతో తాదాత్యం పొందుతాడు, ఏదో పేరుతో తాదాత్యం పొందుతాడు, అయ్యే బంధిస్తాయి వాడిని. అందులోంచి విడుదల పొందితే ఉపనిషత్తులో చెప్తాడు, నదెల్లి సముద్రం ఎలా ఐక్యమవుతుందో నీ రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి విడుదల పొందితే నీవు నీ హృదయంలో ఉంటే నిదాత్మరా ఐక్యమవుతావయ్యా. సత్యాత్ములు ఐక్యమవుతావు, నారాయణుడు నారాయణుడు ఐక్యమవుతావు. మన పని మనం చేసుకుంటూ ఉండాలి, నార్మల్గా ఉండాలి. మనం దెబ్బ నార్మల్గా ఉండకూడదు, నార్మల్గానే ఉండాలి. తర్వాత భగవంతుడి శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని మనం జీవించాలి, కానీ ఎల్లయ్య మాటలు పుల్లయ్య మాటలు భుజాన్ని వేస్తే సిరక్కకూడదు. మన శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించాలి. భగవంతుడు వేరు, భగవంతుడు చెప్పిన మాట వేరు కాదు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు వేరు, భగవంతుడు చెప్పిన మాట వేరు కాదు. అంటే మాట భగవంతుడై ఉన్నాడు. భగవంతుని మాటను మనం గౌరవిస్తుంటే, దాన్ని పోషించుకుంటుంటే, దాని మీద ఇష్టపడుతుంటే భగవంతుడి స్వరూపం కూడా మనకు ఇరుకులోకి వస్తుంది. అంచేది అవతార పురుషుడు, మీకు ఏ అవతారం ఇష్టమైతే భగవాన్ చెప్తున్నారు ఈ మాటలు. మీరు ఒక రూపాన్ని ధ్యానం చేసుకోవచ్చు, నామాన్ని స్మరించుకోవచ్చు. మీకు ఏ అవతారం ఇష్టమైతే ఆ రూపాన్ని చేసుకోవచ్చు. నామాన్ని మించిన మంత్రం లేదు. అంటే మంత్రం అంటే భగవంతుడి యొక్క పేరే మనం ఉచ్చారణ చేసుకుంటాం. అవి ఏం చేస్తాయంటే ఇతర తలంపులు మనకు, మనం ఏదో నామం చేయటం కూడా ఒక తలంపే. మనం రామనామం, లేకపోతే కృష్ణనామం, నారాయణ నామం, నారాయణ 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 అంటే అక్కడ వ్యక్తి కాదు, లోప చైతన్యం అంతలో వ్యాపించినటువంటి బ్రహ్మమే. అంటే మనం చెయ్యాలి, తెలుసుకుని చెయ్యాలి. అలాగే మనం చేస్తుంటే దేవుని యొక్క పేరు స్మరణ చేసుకుంటుంటే మనకు అక్కర్లేని తలంపులు ఆగిపోతాం. మనకి
ఉపయోగం లేని తరం మనకి ఉపయోగపడవు, సంసారానికి ఉపయోగపడవు, భగవంతుని తెలుసుకోవడానికి ఉపయోగపడవు, కొన్ని ఇతరులకు సహాయం చేయడానికి ఎందుకు పనికిరాని తలంపులన్నీ మనకు వస్తూ ఉంటాయి. మనకు పనికొచ్చే తలంపులు తక్కువ వస్తాయి, పనికిరాని తలంపులు ఎక్కువ వస్తాయి. అయితే మనకి నామ అది ఓం శ్రీ సాయిరాం, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏది ఏ నామం ఇష్టమైతే నామం చే అది కూడా తలంపే, కానీ ఇతర తలంపులు రాకుండా అవి ఇతర తలంపులు రానివ్వు, ఇతర తలంపులు రానివ్వు. ఇతర తలంపులు వచ్చి నీకు పొల్యూట్ చేస్తాయి. ఇతర తలంపులు నీకు అక్కర్లేని తలంపులు వస్తున్నాయి అనుకో, నీ మనస్సును అపవిత్రం చేస్తాయి. ఇప్పుడు చూడండి, ఒక్క ఇండ్రిని చుక్కు లోపలికి వెళ్ళింది అనుకోండి, అది చంపైపోయినా ఒక ఇండ్రిని చుక్క లోపల మొత్తం డైజెస్టివ్ సిస్టమ్ అంతా పాడు చేసేస్తుంది. అలా ఒక చెడ్డ తలంపు వచ్చింది అనుకోండి మనకి, ఎంతో కొంత మన మనస్సును పాడు చేసేస్తుంది. వేదవ్యాసుడు అన్నాడు, కలియుగంలో గాలి ఎక్కువ కలుషితం అవుతూ ఉంటుంది, నీళ్ళు ఎక్కువ కలుషితం అవుతూ ఉంటాయి, సంపాదనలో కూడా ఎక్కువ కలుషితం ఉంటుందని చెప్పాడు వేదవ్యాసుడు. ప్రతివాడు ఏదో రకంగా సంపాదించేసుకోవాలనుకుంటాడు, కానీ ఆ సంపాదనలో ధర్మం ఉందా న్యాయం ఉందని ఎవడో చూసుకోడు. సంపాదించేసుకుంటున్నావు అంటే ఎయిర్ పొల్యూషన్ కలియుగంలో ఎలా ఉంటుందో, వాటర్ పొల్యూషన్ ఎలా ఉంటుందో, సంపాదనలో కూడా అంత పొల్యూషన్ కలియుగంలో ఉంటుందని చెప్పాడు వేదవ్యాసుడు. అంటే ఎంత దూరం ఆలోచన చెప్పి, మన దగ్గర డబ్బు ఉంది డబ్బు ఉందని అనుకుంటాం, ఈ డబ్బు మనకు ఎలా వచ్చింది, ఎంతమందికి అపకారం చేస్తే ఈ డబ్బు వచ్చింది అని న్యాయంగానే సంపాదించుకున్నాం. గాలి ఎంత టాయిలెట్స్ ఇంటికాడ ఉన్న లీటర్ గడ్లు తోర్ల కాలంలో పెట్టేసుకుంటున్నారు, ఆ నీళ్ళు ఎవరో మనమే తాగుతాం. అలా మన దేశంలో బాధ్యతలు లేవు, ఎంతసేపు హక్కుల కోసం మనం పోరాడుతాం కానీ బాధ్యతలు లేవు. మన ఇండియాలో ఉన్న పౌరులు, ప్రతి పౌరుడు దేశం కోసం ఎంతో కొంత చెయ్యాలి, ఆ పౌర ధర్మం లేదు. ఆ పౌరుడిగా మనం చేయవలసింది ఏమిటో మనం చెయ్యం. మనకు అది కావాలి ఇది కావాలని ఆశిస్తూ ఉంటాం, సమాజానికి మనం ఏమి ఉపయోగపడం, సమాజం ఎంతసేపు మనకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందని అది ఆలోచిస్తూ ఉంటాం. ఈ వ్యాసుడు చెప్తే నాకు ఆశ్చర్యమైంది. గాలి ఎలాగైతే పొల్యూట్ అవుతుందో, నీరే విధంగా అయితే పొల్యూట్ అవుతుందో, అలాగే వాడు మనుషుల యొక్క కలియుగంలో మానవుల సంపాదనలో కూడా ఉనికే మనకి ఇంత డబ్బు ఉందని ప్రశ్న కలియుగ మానవుడు ప్రశ్నించుకోడు. అందులో కూడా సంపదలో కూడా పొల్యూషన్ దర్శించి చెప్పాడు. వెల్త్లో కూడా పొల్యూషన్ ఉందో లేదో చూసుకో, భగవాన్ చెప్తారు నీకు పొట్ట ఉంది, అనిపించు, వచ్చింది నువ్వు ఎంజాయ్ చెయ్యి. ఆ ఎంజాయ్ చేసేప్పుడు కూడా భగవంతుడు ఇచ్చాడని ఎంజాయ్ చేయి, నీ సొంతమని ఎంజాయ్ చేయకు. ఒకవేళ నీకు నీ సంపదన కూడా, నీ కోటాకు వచ్చిన సంపదన కూడా ఇది నీ సొంతమని అనుభవించకు, అనుభవించు ఇది భగవంతుని ప్రసాదం అని అనుభవించు. అది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం, అది ఆయందే, నీ కోటా కేటాయించాడు అది, అంటే నీది కదా, అది ఆయందే, ఆయందని అనుభవించు. నీదని నువ్వు ఎంజాయ్ చేయకు, ఆయనదనే నువ్వు ఎంజాయ్, సొమ్ము ఆయనదే, భగవాన్ ఈశ్వరుడిదే. స్వామి అంటే సొత్తి గలవాడు, వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి అంటే అర్థం ఏంటంటే సొత్తి గలవాడని. ఈ సృష్టికంతా ఆయనే సొత్తు, మీకు యజమాని అయినా, నాకు యజమాని అయినా, పంచభూతాలకు యజమాని అయినా, మొత్తం ఖగోళానికంతా సూర్యుడికి చంద్రుడికి నక్షత్రాలకి యజమాని అయినా, ఆయనే ఈశ్వరుడు, ఆయనే పరమాత్మ, ఆయనే కృష్ణుడు, నారాయణుడు. ఆ నామాన్ని ఆయన స్మరించుకోగా నీకు నీకేమవుతుందంటే నువ్వు పవిత్రుడవుతావు, పరమ పవిత్రుడవుతావు, లోపల సద్వస్తువు ఎంత పరమ పవిత్రమైందో నీ లోపల మనస్సు కూడా అంత పరమ పవిత్రమైంది, కానీ తన ఆకారం పొందదని. సాలోక్యం, సామూప్యం, సారూప్యం భగవంతుని స్మరించగా స్మరించగా రూపమే మనకు వచ్చేస్తుంది. మీరందరు మమ్మల్ని గౌరవిస్తున్నారనుకోండి, మాలో విశేషం ఏమి లేదు. భగవంతుని మేము స్మరించుకుంటా అంటే, భగవంతుని స్మరించుకుంటా అంటే ఆ భగవంతు రూపాన్ని మీరు ఎలా గౌరవిస్తున్నారో మమ్మల్ని కూడా అలా గౌరవిస్తున్నారు. స్మరించగా స్మరించగా ఆయన సారూప్యం పొందుతాం, ఆయన సాలోక్యం పొందుతాం, ఆయన సమీపంలోకి వెళ్ళిపోతాం. ఆయన స్మరించగా స్మరించగా అంటే భగవంతుడు తన శరీరానికంటే బాగా చూసుకుంటాడు భక్తుడి యొక్క శరీరాన్ని. తర్వాత ఒకసారి మనకు ఒకసారి శాంతిని పంపిస్తూ ఉంటాడు, ఒకసారి అశాంతి వస్తుంది. ఇవన్నీ కూడా మన అవన్నీ వచ్చినప్పుడు ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకుంటున్నాం, ఎంతవరకు సమాన బుద్ధిని కాపాడుకుంటున్నాం, ఇవన్నీ చూసుకుంటాడు. ఆ సమాన బుద్ధిని కాపాడుకుంటున్నాం అనుకోండి, మనకు ఒకసారి దుఃఖం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది అని సమాన బుద్ధిని జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం అనుకోండి. సమాన బుద్ధిని కాపాడుకుంటా అంటే ఆయన ఏం చేస్తాడంటే, మన ఆయన సమాన బుద్ధి ఎవడైతే కాపాడుకుంటున్నాడో ఆయనకి వాడు ఆయన దయ చూపించి, ఈశ్వరుడు దయ చూపించి మనకి ఆయన దయని చూపించి, ఆయన రూపాన్ని మనకు గోచరింపు చూసి, ఆయన అనుగ్రహాన్ని మనకు చూపించి, ఆయన ఎంతటివాడో ఆయన మనకు తెలియపరిచి, ఆయన ఔన్నత్యాన్ని మనకు చూపించు, అక్కడ మన మనస్సు నిలబెట్టి చేసి ఆయన్ని ప్రేమించేటట్టు, మనం ఆయన్ని ప్రేమించేటట్టు ఆయనే చేసుకుని, ఆయన మన మెదడు బాగా ముగ్గేలాగా, మన మనస్సు పక్వానికి వచ్చేలాగా చేసి నామం చేయగా ఆయన స్వరూపాన్ని మనకు ఇస్తాడు. అదే మోక్షం. చాలా తేలికైన మార్గాన్ని మీరు విడిచిపెట్టేసి కష్టమైన మార్గాలు పట్టుకుంటున్నారేమో అంటాడు ఒకసారి గీతలు. నా రూపాన్ని స్మరించటం వల్ల, నా రూపాన్ని ధ్యానం చేసుకోవటం వల్ల, నా నామాన్ని స్మరించుకోవటం వల్ల, నేను చెప్పిన మాటలు తలపెట్టుకోవటం వల్లే మీరు తరించిపోతారు. చాలా తేలికైన మార్గాలు, చాలా సుఖంగా ఉన్న మార్గాలు, కష్టం లేని మార్గాలను వదిలేసి కష్టమైన మార్గాలకు వెళ్ళిపోతున్నారు. మీకేమి తొయ్యటం లేదు అర్జున అంటాడు పాపం పరమాత్మ. నా ఎందు ప్రేమ కలిగి ఉన్నా మీరు తరిస్తారు. నా ఎందు ప్రేమ కలిగి ఉంటే మీకు ఏకాగ్రత కలగజేసే బాధ్యత నాది, మిమ్మల్ని పవిత్రం చేసే బాధ్యత నాది, మీకు పుణ్యాన్ని సంపాదించి పెట్టే బాధ్యత నాది. అంటే మనం చేసే కర్మల్లో కర్తృత్వం లేకుండా కనుక చేస్తే వాడిని పుణ్యం వండుకోదు, పాపం వండుకోదు. కర్తృత్వంతో కనుక మనం చేస్తే పుణ్యానికి పుణ్యం ఉంటుంది, పాపానికి పాపం ఉంటుంది. పుణ్యానికి పుణ్యం ఉంటుంది, పాపానికి పాపం ఉంటుంది కర్తృత్వంతో చేస్తే. కర్తృత్వం లేకుండా చేసే పనికి పుణ్యం వండుకోదు, పాపం వండుకోదు, ఇష్టం వండుకోదు, అయిష్టం వండకూడదు. వాడిది అది కడసారి జన్మ, ఆడు పరమాత్ముడు ఐక్యం అవుతాడు. మనం చేస్తే ఇష్టంతో చేస్తాం, లేకపోతే అయిష్టంతో చేస్తాం. కర్మవాసనలు చుట్టుకుంటాయి మనం. ఈ కర్మవాసనలే రాబోయే దేహాలకి బీజాలు అవుతాయి. ఇప్పుడు మనం ఈ జన్మలో ఏదైనా రోగాలతో బాధపడుతున్నాం అనుకోండి, పూర్వ జన్మలో మనం అనిపించిన భోగాలు ఈ జన్మలో రోగాల కింద మార్చేస్తాడు భగవంతుడు. ఇప్పుడు చూడండి, రకరకాల రోగాలు వస్తాయి అందరికీ ఒక రోగం రాదు, రకరకాల రోగాలు. అంటే పూర్వజన్మలో ఏ తాలూకు భోగాలు అనిపించామో ఆ భోగాలను రోగాల కింద తీసుకొచ్చి పెట్టేస్తాడు మనకి. మనకు అందరికీ ఎవరిష్టం అంటే, ఇంట్లో ఉన్నవాళ్ళు ఇష్టం ఉండదు, సమాజం అన్నా ఇష్టం ఉండదు, దేవుడన్నా ఇష్టం ఉండదు, అందరికీ ఎవళ్ళ శవం వాళ్ళకి ఇష్టం. ఎవళ్ళ అహంకారం వాళ్ళకి ఇష్టం. నేను చెప్పే మాటలు మీరు అసత్యాలనుకుంటే ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. మీరు అందరూ ఇంటికి వెళ్ళిపోండి.
ఇప్పుడు రూపాయికి అయితే ఇలా ఇది మారుతుందో మారదో చూసుకుంటాం కదా, కొట్లో మనకు రూపాయికి ఇది మారుతుందా మారదో చూసుకుంటాం కదా. నేను చెప్పే మాటలు కూడా మీరు మోగించుకోండి, మారుతుందో మారో చూసుకోండి. ఎవళ్ళ శవం వాళ్ళకి ఇష్టం, ఎవళ్ళ అహంకారం వాళ్ళకి ఇష్టం. నా అన్నిటికంటే నా శరీరం నాకు ఇష్టం, నా మనసు నాకు ఇష్టం. మీకు కూడా మీ శరీరం అంటే ఇష్టం, మీ మనస్సు అంటే ఇష్టం. భగవంతుడు చెప్పిన మాటల కంటే మీ మనస్సు అంటే మీకు ఇష్టం. మీ మనస్సు అంటే మీకు ఇష్టం కాబట్టి భగవంతుడు చెప్పిన మాటకు అనుగుణంగా మీ మనసును మార్చుకోరు. ఇది మనకు అనుభవంలో తెలుస్తుంది. మనకు అందరికంటే మన శరీరం ఎక్కువ ఇష్టం, మన మనస్సు ఎక్కువ ఇష్టం. పైగా ఈ రెండు కూడా మనసు కూడా సిద్ధమవుతాయని చుట్టాలు ఇంటికి వెళ్ళిన వస్తాయి. ఇది దారుణం అనుకోండి, ఎక్కడికి వెళ్ళి ఈ రెండు సిద్ధమవుతాయి? పోనీ కాశీ వెళ్ళిపోదాం, ఈ ఒడ్డూరులో ఎంతకాలం ఉంటాం, తణుకులు ఎంతకాలం ఉంటాం, కాశీ వెళ్ళిపోదాం అంటే ఈ రెండు సిద్ధమవుతాయి. పోనీ శరీరం చచ్చిపోతే ఇంకా కూడా రాదు, ఈ మనస్సు మనస్సు ఇంకా ప్రమాదం, చచ్చిపోయినా కూడా వచ్చేస్తుంది, రావద్ది బాబు అంటే వచ్చేస్తుంది. ఇప్పుడు శరీరం బతుకున్నంత కాలం కూడా తిరుగుతుంది, పోనీ చచ్చిపోయిన తర్వాత కూడా రావద్దు అంటే రాదు, ఆగిపోతుంది. బతుకున్నంత కాలం కాశీ వెళ్ళినా కూడా సిద్ధమవుతుంది, రామేశ్వరం వెళ్తే ఇంకా ముందు మనకంటే ముందు వెళ్ళిపోయి కూర్చుంటుంది. అయితే ఇది అందరికంటే మన శరీరం మనకి ఇష్టం, మన మనస్సు మనకి ఇష్టం. మనల్ని ఈ కర్మ చుట్టుకునేది రెండేటల గురించి. మనకి ఏ రెండు అయితే మనకి ఇష్టమో ఆ రెండేటి కోసమే మనం చెడ్డ పనులన్నీ చేస్తాం. శాస్త్రాన్ని వదిలేస్తాం, మనం ఏదైనా చెడ్డ పనులు చేస్తామంటే ఈ రెండేటి కోసమే చేస్తాం. ఒకటి శరీరం, రెండు మనస్సు. మనస్సులో ఉన్న కోరికలను తృప్తిపరచుకోవడానికి, శరీరాన్ని సుఖపెట్టడానికి ఈ రెండేటిని చేస్తాం. అంచేత మనకి ఏదైతే ఈ రెండు ఇష్టమో ఎక్కర్లేదు, అవసరం లేదు. ఇది అవసరం లేదు. ఎంచేదంటే ఇది వేసవకాలం సుఖ పెడుతుంది, శీతాకాలం దుఃఖ పెడుతుంది. ఫ్యాన్ బాగా చలేస్తాం అనుకోండి, ఫ్యాన్ ఎక్కర్లేదు. వేసవకాలం ఎంత సుఖ పెడుతుందో మనకు శీతాకాలం చలిసినప్పుడు ఫ్యాన్ వేసుకుంటే అంత దుఃఖ పెడుతుంది. ఆఫ్ చేసేయండి. ఇక ఉదాహరణ చెప్తున్నాను, ఇదే ఒకే ఫ్యాను వేసవకాలంలో సుఖ పెడుతుంది, చలి ఎక్కి వేస్తుంటే దుఃఖ పెడుతుంది. వేసవకాలం వేడి నీళ్లు పోసుకుంటే కలిసేస్తాయి, శీతాకాలం చలి నీళ్లు పోసుకుంటే కలిసేస్తాయి. శీతాకాలం కొంచెం గోరువెచ్చని నీళ్ళు మంచిది, వేసవకాలం గోరువెచ్చని నీళ్ళు ఎక్కర్లే, చన్నీళ్ళే సుఖంగా ఉంటాయి. ఆ కాలమాన పరిస్థితులను బట్టి, శీతోష్ణాలను బట్టి, ఆ కాలమాన పరిస్థితులను బట్టి. ఇక్కడ మనం ఎందుకు చెబుతున్నామంటే ఈ రెండు మనకిష్టం, ఆ రెండాట్ల కోసమే మనం జీవిస్తూ ఉంటాం. పరమాత్మ మాట పట్టించుకోం, శాస్త్రం మాట పట్టించుకోం, భగవంతుడు ఏం మాట చెప్తే. దేహం సుఖంగా ఉండాలి, దేహం కంఫర్ట్. వచ్చే జన్మలో కూడా ఈ రెండు సిద్ధమవుతాయి, ఈ రెండు మనల్ని బంధిస్తున్నాయి. ఈ రెండు పక్కన పెట్టి మన శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని జీవించేవాడికి మోక్షం వస్తుంది. అరుణాచలం వెళదాం అనుకుంటున్నాం, అరుణాచలం వచ్చేస్తాయి రెండుని. ఈ రెండు సిద్ధమవుతాయి. వలకాటులోకి పోను, వలకాటులో ఇది వదిలేస్తుంది శరీరం. ఈ మనసు వలకాటులో కూడా ఇడిచిపెడుతుంది, అది కూడా వచ్చేస్తుంది. ఇంకా శరీరం మరి శ్మశానంలో ఇడిచిపెట్టేస్తుంది మనల్ని. లోపల జీవుడు ఉన్నాడు, వాడు కూడా వచ్చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా వచ్చేస్తాడు కూడా. ఇంకో శరీరంలోకి వెళ్ళిన వస్తాడు, ఇంకో లోకంలోకి వస్తాడు. వాడిని విడిపించుకోలేము, వాడిని విడిపించుకుంటేనే మనకు మోక్షం రాదు. అదే తత్వశాస్త్రం. అంటే విద్యలో బ్రహ్మ విద్య ఎందుకు నేర్చుకోమని అంటే బ్రహ్మ విద్య ద్వారా బ్రహ్మ విద్యని ఆత్మవిద్యని ఆ రాజవిద్యని నువ్వు శ్రవణం చేయగా 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 దాని మీద నీకు రుచి కలుగుతుంది. రుచి కలగాక దాన్ని ఆచరిస్తావు. ఆచరించాక అది రుచి కలుగుతా అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తావు. అర్థం చేసుకున్నాక ఆచరిస్తావు. ఆచరించగా ఆచరించగా నీకు ఆ వస్తువుని ఎప్పుడు అనుభవంలోకి తీసుకురావాలో లోపల పరమాత్మ ముహూర్తం పెట్టుకుని అది నీకు అనుభవీకి వేద్యం చేస్తాడు. ఇప్పుడు మన అనుభవాల కోసం కూడా ఎదురు చూడక్కర్లేదు. భగవంతుడు చెప్పినట్టుగా మనం నడుచుకుంటున్నాం లేదు. కొంతమంది మనం పొగడొచ్చు, కొంతమంది విమర్శించవచ్చు. ఇది లోకం. లోకం అంటే కుక్కతోక లాంటిది. లోకంలోకి వచ్చి మన పని ఏదో మనం చూసుకుని వెళ్ళిపోవాలి కానీ ఎవరినో ఉద్ధరిస్తాం అనుకోవట్లేదు. అనుకోక్కర్లేదు. మనం మన పని ఏదో మనం చేసుకుని నిర్మలంగా నిశ్చలంగా నిరాడంబరంగా మన పని ఏదో మనం చేసుకుని వెళ్ళిపోవాలి కానీ లోకాన్ని విడిచిపెట్టి మనం ఏదో వాళ్ళని ఉద్ధరించాలి వీళ్ళని ఉద్ధరించాలి అనుకుంటే మన దగ్గర శక్తి అక్కడ ఉంది ఉద్ధరించడం. నన్ను నేనే ఉద్ధరించగలేనప్పుడు నేను మిమ్మల్ని ఎక్కడ ఉద్ధరిస్తాను? అంటే శాస్త్రాలను ప్రమాణంగా పెట్టుకోవాలి, భగవంతుని ప్రమాణంగా పెట్టుకోవాలి. పెట్టుకుని మన పద్ధతి మన జీవిత విధానం మనం చూసుకుంటూ మన శరీరం ఏమి 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఇక్కడ ఉండదు. ఆ ఉన్నంతకాలం భగవంతుడు ఎలా జీవించమన్నాడని చెప్పాడు, ఎలా ప్రవర్తించమని చెప్పాడు, మనం ఎలా జీవించి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చూసుకుంటాడు. తర్వాత మనం ఎక్కడి నుంచో పెట్టాలి, ఎక్కడ కూర్చోబెట్టాలి అని ఆయన చూసుకుంటాడు. అయితే మనం ప్రేమించాలి. లవ్ హిమ్, ఆల్వేజ్ లవ్ హిమ్, మోర్ లవ్ హిమ్, మోర్ అండ్ లవ్, మోర్ అండ్ మోర్ లవ్ హిమ్. ప్రేమ మార్గం ద్వారా, భక్తి మార్గం ద్వారా, శాంతి మార్గం ద్వారా, నిరాడంబర నిరహంకార మార్గం ద్వారా నువ్వు నన్ను పొందవచ్చు అర్జున. ఎందుకు చాలా తేలికైన మార్గాలను విడిచిపెట్టి కష్టమైన మార్గాలను ఎన్నుకుంటావు? భగవంతుని మీద మనకు నిజంగా ప్రేమ కుదిరింది అనుకోండి, మోక్షం ఇంకా వచ్చేసినట్టే. మనకి మన చేతిలో డబ్బు ఉంది అనుకోండి, బజార్లో వస్తువు ఉంది అనుకోండి, ఆ వస్తువు మనం కొనుక్కున్నట్లే లెక్క చేతిలో డబ్బు ఉంటే. అలాగే పరమాత్మ మీద ప్రేమ మనకు కుదిరితే మోక్షం మనకు వచ్చేసినట్టే. చేతిలో ఉన్న డబ్బుతో వస్తువును కొనుక్కోడు ఎంత తేలుకో. ఈశ్వరుడు పట్ల మనకు గౌరవం కలిగితే ప్రేమ కలిగితే మోక్షం ఇంకా జాండ దూరంలో ఉంటుంది. అది లభించినట్టే ఆ వస్తువు ఇంకా. అయితే విశ్వాసం కుదరాలి, ఆ ప్రేమ కుదరాలి. అంటే ఈ మిథ్యానేనికి ద్వంద్వాలు ఉన్నాయి. ఏది ఏదైతే నేను నేనంటున్నానో, ఏదైతే దేహగతమైన భావన అంటే దేహం మన దేహానికే పరిమితం. నేను అనేప్పటికి మనకి ఏది గుర్తొస్తుంది? దేహం గుర్తొస్తుంది, మనస్సు గుర్తొస్తుంది, అంతే కదా. నేను అనేటప్పటికి మనకు దేహం గుర్తొస్తుంది, మనస్సు గుర్తొస్తుంది. అంటే దేహంతో తాదాత్యం పొందే తలంపునే మనం నేను అని అంటాం. ఆ నేనికే ఇష్టాలు ఉంటాయి, అయిష్టాలు ఉంటాయి, ద్వైతం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అదానికి ఆ ద్వైతాన్ని నువ్వు భిన్నం చేస్తేనే కానీ అదే ఈ ద్వైత బుద్ధిని అంటే వేరు బుద్ధిని ఆ సెపరేట్నెస్ని దాన్ని నువ్వు భంగం చేయకుండా లోపల నువ్వు నిజాత్మ ఆ సత్యాత్మ నారాయణుడు నీ గోచరము కాడు అని ఉపనిషత్తులు ఏమని చెప్తారంటే హృదయ గ్రంథులు మీరు సాధన చేయండి, జపము చేయండి, ధ్యానము చేయండి, పూజను చేయండి, యజ్ఞాలు చేయండి, యాగాలు చేయండి, వ్రతాలు చేయకండి, వ్రతాలు చేయండి, అధ్యయనం చేయండి, సజ్జన సాంగత్యం చేయండి, ఎన్ని చేసినా హృదయ గ్రంథులు ఛేదించబడాలి అని ఉపనిషత్తు చెబుతుంది. హృదయ గ్రంథులు ఛేదించబడాలి అంటే దాని అర్థం ఏంటంటే హృదయ గ్రంథులు అంటే హృదయంలో ఉన్న పరమాత్మను మనకు తెలుసుకోవడానికి ఏ బలహీనత మనకు అడ్డొస్తున్నాయో వాటిని నరికి పోగులు పెట్టి వాటిని ఛేదిస్తేనే కానీ వాటిని తొలగిస్తేనే కానీ లోపల నారాయణుడు ఎరుకులోకి రాడని. హృదయ గ్రంథి ఇలా చెప్తాడు ఉపనిషత్తులు, మర్మంగా చెప్తాడు. హృదయ గ్రంథుల్ని ఛేదించాలి, హృదయ గ్రంథుల్ని భేదించాలి, వాటిని నరికి పోగులు పెట్టాలి. అంటే హృదయ గ్రంథులు అంటే ఏంటంటే నీ స్వరూపంగా ఉన్న నారాయణుడు
ఆ పరమాత్మ, ఆ కృష్ణ పరమాత్మ వాసుదేవ స్వామి వారిని తెలుసుకోవడానికి ఏ బలహీనతలు, బుద్ధిలోన దోషాలు, బుద్ధిలోన దోషాలు, నీ బుద్ధిలోని దోషాలు ఏ అడ్డొస్తున్నాయో, నీ ఆ బుద్ధిలోని దోషాలే హృదయ గ్రంథులు అని చెప్తాయి ఉపనిషత్తులు. ఆ దోషాలు నీ లోపల ఉన్న దోషాలే గ్రంథులు, నిన్ను ఈ శరీరానికి, ఈ మనస్సుకి, ఈ లోకానికి కట్టేసి గ్రంథి అంటే ముడి. ఈ దేహానికి, ఈ మనస్సుకి, ఈ లోకానికి నువ్వు కానిదాని, నువ్వు కానిదని నువ్వు అయ్యి నువ్వు ఏదైతే ఉన్నో దానికి ముడి పెడితే పర్వాలేదు, నువ్వు కానిదానితో ముడి పెడతాయి. నువ్వు ఏదైతే అవునో దానితో ముడి పెడితే పర్లేదు, నువ్వు కాని దేహంతో, నువ్వు కాని లోకంతో, నువ్వు కాని మనస్సుతోటి, నువ్వు కాని ఆవరణతోటి, నీ కాని అజ్ఞానంతో ముడిపెట్టే గ్రంథులు ఇవి. వాటిని ఛేదించుకోకుండా నీకు పరమాత్మ దర్శనం కాదు, అమృతత్వం నువ్వు పొందవు. అంటే భగవంతుని స్మరిస్తాంటే, భగవంతుని ప్రేమిస్తాంటే మనకు తెలియకుండానే మృత్యువులోంచి విడుదల పొందటం, అమృతత్వాన్ని పొందటం ఇది ఏకకాలంలో జరిగిపోతుంది. అయితే ఈస్తడి పట్ల మనకు విశ్వాసం కలగటానికి కూడా పుణ్యబలం ఉండాలి. లోపల మనకు పూర్వజన్మల్లో మనం చేసుకునే పుణ్యబలం ఉండాలి. ఈస్తడి పట్ల ప్రేమ కలగటానికి కూడా, ఈస్తడి పట్ల ధ్యాస కలగటానికి కూడా పూర్వజన్మ పుణ్యం లేకపోతే, ఎంతో కొంత పూర్వజన్మలో సత్కర్మ కనుక చేయకపోతే మన ముఖం ఈస్తడి వైపుకి మళ్ళదు, మనం ప్రయత్నం చేసినా మళ్ళదు. ఇవాళ ఉదయం ఎవరో వచ్చారు, మీరు నామాన్ని స్మరించుకోమంటున్నారండి, మీరు నామాన్ని స్మరించుకోమంటున్నారు. మరి పూర్వజన్మలోనే ఎన్ని పాపాలు చేశానో నాకు తెలియటం లేదు, నామాన్ని మీరు స్మరించుకోమని తేలిగ్గానే చెప్తున్నారు. ఆ నామాన్ని స్మరించుకోవాలని బుద్ధి నాకు రావటం లేదు, అంతగా బుద్ధి రావటం లేదు, నాకు బుద్ధి రావటం లేదండి. ఆ నామాన్ని స్మరించుకోవడానికి బుద్ధి రావాలి కదా, ఆ బుద్ధి రాకుండా నామాన్ని ఎలా స్మరిస్తాను? ఆ బుద్ధి నీకు ఆ బుద్ధి ఎందుకు రావటం లేదు అన్నాను. నేను ఏదో పూర్వజన్మలో ఏదో పాపాలు చేసుకుంటానన్నా అని చేత బుద్ధి రావటం లేదన్నా. నువ్వు పంచి పూర్వజన్మలో పాపాలు చేశాను అనుకుంటున్నావు కదా, అది మర్చిపో. పూర్వజన్మలో పాపం చేశాను, పూర్వజన్మ అది తలంపే, అది మరి నువ్వేం కష్టపడొద్దు, అది మర్చిపోవడానికి ప్రయత్నం చేయి, నీకు నామం చేసుకునే బుద్ధి కలుగుతుందని చెప్పి పంపేశాను. మర్చిపోవటమే మందు, ఇదేంటిది, ఎవ్రీథింగ్ ఈజ్ అండ్ ఇఫ్ యూ ఫర్గెట్. మీరు మర్చిపోవటమే మందు, మరిచిపోవటానికంటే మించిన మందు లేదు. వారు కొట్టారు, వీరు తిట్టారు, కొంతమంది ఎలా అనుకుంటాం కదా మనం, వారు మనల్ని అవమానం చేశారు, వీరు గౌరవం చేశారు, వారు కొట్టారు, ఇవన్నీ తలంపులు, ఇవన్నీ తలంపులు. ఎవరో సన్మానం చేస్తే మనకు వచ్చేది ఏమి లేదు, ఎవరో మన అవమానం పరిస్తే మనకు వచ్చేది లేదు, ఇవన్నీ మనోదేహములకు సంబంధించినవి, ఆ రెండు మనం కాదు. అదంతా స్వప్నం, డ్రీమ్ స్టఫ్, అదంతా స్వప్నమే. మనకు రోజులు బాగా వెళ్ళిపోతున్నాయని కొన్ని అది స్వప్నమే. బాగా కష్టంతో కానీ కష్టపడితేనే కానీ రోజులు అట్టడం లేదు అనుకున్నా అది స్వప్నమే. ఒక మనిషికి మంచి స్వప్నం రావచ్చు, ఒక స్వప్నం ఒక మనిషికి చెడ్డ స్వప్నం రావచ్చు, అది స్వప్నమే. అన్ని జీవితంలో జరిగే అన్ని సంఘటనలు స్వప్నమే, అన్నీ నిజం కాదు. ఇప్పుడు మీకు మంచి వచ్చినా చెడ్డొచ్చిన మనోదేహములకు సంబంధించినవి, ఈ మనోదేహములు ఓవర్కమ్ చేస్తే ద్వంద్వాలు లేవు, ద్వైతం లేదు. ఇప్పుడు మీకు ఏదైనా అనుకూలమైన సంఘటనలు జరుగుతున్నాయి అనుకోండి, బాగున్నాయండి ఈ రోజులు, మాకు ఈ మధ్యన రోజులు బాగా వెళ్ళిపోతున్నాయి అంట. ఆ రోజులు ఎవరికి? నీ లోపల నిజమైన ఆత్మకి
ఆ కాలం లేదు, దూరం లేదు, దేశం లేదు, దేహం లేదు, లోకం లేదు, దేవుడు లేడు. గాడ్ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, బాడీ లెస్, కర్మ లెస్ ఆల్సో. హెచ్చుతగ్గులు, శీతోష్ణములు, చలి, వేడి, చావులు, పుట్టుకులు, పుణ్యాలు, పాపాలు, ఈ ద్వైతాలన్నీ నీ మనోదేహములకే. ఆ రెండు గడపలు దాటావా, ఈ ద్వైతానికి అర్థం లేదు, పుణ్యపాపాలకు అర్థం లేదు, చావులకి పుట్టుకలకి అర్థం లేదు. ఉదాత్తమైన స్థితి, ఉన్నతమైన స్థితి నువ్వు పొందుతావయ్యా. ఈ రెండు ద్వైతాలన్నీ కూడా ఈ మనోదేహములకు సంబంధించినవి. నీ చెడ్డ కలైన అహంకారానికే, మంచి కలైన అహంకారానికే, నీ రోజులు బాగున్న అహంకారానికే, నీ రోజులు బాగోపోయిన అహంకారానికే. అంచేత భగవంతుడు చోట గీతలో ఏం చెప్పాడంటే, బయట మనుషులను బట్టి కానీ, బయట సంఘటనలను బట్టి కానీ, బయట మీకు అనుకూలమైన పరిస్థితులను బట్టి కానీ మీకు సంతోషం వస్తుంటే ఆ సంతోషాన్ని తీసుకోవద్దని చెప్పాడు. ఆయన అంటే సంతోషాన్ని తీసుకోవద్ది అంటే అర్థం ఏంటంటే, ఆ మంచి సంఘటనలు జరగకూడదు అంట, అది చూసి పొంగిపోవద్దని. ఆ సంఘటనలు చూసి మీరు పొంగిపోతా అంటే, ఎప్పుడోకప్పుడు మీరు కుంగిపోయే రోజును ఈశ్వరుడు తీసుకొస్తాడు. మీరు బాగా సబ్జెక్ట్ ఫాలో అవ్వండి. ఇప్పుడు బయట మీకు అనుకున్న సంఘటన జరిగితే మంచి జరగటం మంచిదే, కానీ మీరు పొంగిపోద్దు అది చూసి. మీరు పొంగిపోహ, మాకు మంచి జరిగిపోయింది, మాకు అదృష్టం వచ్చేసింది. అని పొంగిపోకండి, విర్రవేక్కండి. అలా పొంగిపోతారనుకోండి, మీ ఈ జన్మలోనో రాబోయే జన్మలోనే బయట సంఘటనలు చూసి పొంగిపోతాంటే, మళ్ళీ బయట సంఘటన చూసి కుంగిపోయే రోజును మీకు ఏర్పాటు చేసి ఉంటాడు ఈశ్వరుడు. వాడు దేవుడు, కర్మ ఫలదాత దేవుడు. అయ్యే బయట సంఘటనలు మీకు అనుకూలంగా అంటే ఉండనివ్వడు మంచిదే. వాటిని చూసి మీరు పొంగిపోకండి, గర్వం తెచ్చుకోకండి, దేహాభిమానం పెంచుకోకండి, మీరు కాని దానితో తాదాక్ష్యం పొందకండి. మనం కాని దాన్ని మనం అవును అనుకోవచ్చు, కానీ మనం అవును అనుకున్నంత మాత్రమే అవ్వం. ఇది ఒడ్డూరు గ్రామం, దీన్ని తేతలని అనుకోవచ్చు, అనుకుంటే తేతలు అవ్వదు. అలాగే మన కాని దేహాన్ని, మన కాని మనస్సుని, మన కాని అజ్ఞానాన్ని, మన కాని దొడ్డిని, మన కాని ఆవరణని అన్నీ మనం అనుకోవచ్చు, అనుకున్నంత మాత్రం అవి అవ్వం. మనం ఇప్పుడు భగవంతుడు మనకు ఏదైనా అవకాశాలు ఇచ్చేంటే సద్వినియోగం చేసుకుంటే భగవంతుడు రాబోయే జన్మలో ఇంకా మంచి అవకాశాలు ఇస్తాడు. ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి, అది నేర్చుకోవాలి మనం. అవకాశాలు రాకపోతే మనం ఏమి తెలివైన వాడు కూడా ఏమి చేయలేడు. మనకి తెలివితేటలు, ఆల్బర్ట్ ఐన్స్టైన్, న్యూటన్ కొన్న తెలివితేటలు మనకు అక్కర్లేదు. మనం మామూలుగా జీవయాత్రకు సరిపడే తెలివితేట ఇతరులను ఎవరినో ఎలాగా మోసం చేయడం, ఇతరులు చేసి మోసంలో మనం పడకుండా ఉండే తెలివి ఉంటే సరిపోతుంది మనకి. మనం ఏదో కొత్త కొత్తగా కనిపెట్టక్కర్లేదు, ఉన్న వస్తువు ఉన్నట్టుగా తెలుసుకునే తెలివి ఉంటే చాలు. మనం తెలివితేటలు కూడా అతిగా అక్కర్లేదు, మురికి మన మెయింటెనెన్స్ సరిపడి తెలివితేటలు ఉంటే సరిపోతాయి. భగవాన్ చెప్తున్నారు, నువ్వు కొత్తగా కనిపెట్టక్కర్లేదు, నువ్వు కొత్తగా సంపాదించక్కర్లేదు,
ఈశ్వరుడు ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. వాణ్ణి భక్తుడేమో నారాయణుడు అంటున్నారు, జ్ఞానుడు బ్రహ్మం అంటున్నారు. దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం శాంతి. దాని ఇప్పుడు మీకు ఎప్పుడైనా సంతోషం వస్తూ ఉంటుంది, సంతోషం వేరు, సుఖం వేరు. ఇది బాగా అర్థం చేసుకోండి. సంతోషం వేరు, సుఖం వేరు. ఉన్న వస్తువుతోటి మీరు తాదాత్మ్యం పొందినప్పుడు వచ్చేది సుఖం. బయట పదార్థాల్లోంచి వ్యక్తుల్లోంచి మీకు ఏదైనా కలిసి వచ్చినప్పుడు దాన్ని సుఖం అంటారు, సంతోషం అంటారు. దాన్ని ఏమంటారు? దాన్ని సంతోషం అంటారు. మళ్ళీ సంతోషం మీరు పరిస్థితి మీకు అనుకూలంగా ఉన్నప్పుడు బాగా సంతోషిస్తారు కదా, బాగుంది బాగుందని. మళ్ళీ సంతోషం ఏదో రోజు రాబోయే జన్మలో దుఃఖంగా మారిపోదు. అయితే లోపల అంటే వస్తువులతోటి కానీ వ్యక్తులతోటి కానీ లోకంతో కానీ పరిస్థితులతో కానీ సంబంధం లేకుండా వచ్చి సుఖమే నిజమైన సుఖం. ఆ సుఖం చెదరదు, ఆ సుఖం ఆ చెదరదు, కరగదు. దేహం చనిపోయిన తర్వాత కూడా ఆ స్వతంత్రమైన సుఖం, ఆ స్వతం మిశ్రితం కాని సుఖం, స్వతంత్రమైన సుఖం, దేహంతో కానీ లోకంతో కానీ మనస్సుతో కానీ మిశ్రితం కాని సుఖం, స్వచ్ఛమైన సుఖం, స్వచ్ఛమైన సుఖం, మిశ్రితం కాని సుఖం, స్వతంత్రమైన సుఖం. అది ఆ సుఖం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు, ఆ నిర్వాణ స్థితి నువ్వు పొందినప్పుడు మోక్ష సుఖం, నిర్వాణ సుఖం, ఆ స్వతంత్రమైన సుఖం, ఆ స్వతంత్రమైన శాంతి నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఈ దేహం పోయిన తర్వాత కూడా నీకు ఆ సుఖం అలా కంటిన్యూ అయిపోతుంది. అదే నిర్వాణ సుఖం. నమ్మిన వాడికి సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. అర్జునుడు కృష్ణుడు అనుకున్నాడు పాండవులకి విజయం చేకూర్చాలని. ఒకసారి ఆయన అనుకున్నాక ఆ విజయం ఎలా చేకూరుస్తాడో ఆయనే చూసుకుంటాడు. ఇంకా మనకు ఆ బరువు మనం మొయ్యక్కర్లేదు. మనకి మోక్షం ఇవ్వాలని భగవంతుడు అనుకున్నాడు అనుకోండి, అది ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఆ మోక్షం మనకు రావడానికి మన బుద్ధిని ఎలా తెప్పాలి, అది ఆయనే చూసుకుంటాడు. ఇంకా మనకు అక్కర్లేదు, అసలు ఆయన అనుకోవాలంతే. ఇంకా కొంతమంది ఏమనుకుంటారో, అన్నీ మాకే తెలుసు అనుకుంటూ ఉంటారు. అన్నీ వాళ్ళకే తెలిసినప్పుడు వాళ్ళు గొడవ మనకెంచుకున్నా అసలు మోక్షం అసలు రాదట్లేదు. కొంతమంది అతి తెలివైన వాళ్ళు ఉంటారు, ఇంకా మాకేమీ తెలియదు, ఏమి లేదంటే బంగారం కానించి బట్టల కానించి ఇంకా మాకు తెలియని గొడవ ఏమి లేదు, అన్నీ తెలిసి పెళ్లి పందిరి ఎలా వేయాలో కానించి ముహూర్తం ఎలా పెట్టారో కానించి ఇంకా మాకు తెలియని ఏమీ లేకుండా అన్నీ మాకే తెలుసున్నప్పుడు కృష్ణుడు ఏమనుకో అన్నీ ఆడే తెలుసుకున్నప్పుడు మనకింతగా ఆయన వదిలేస్తాడట్లు సుబ్బడు. మనలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు అటువంటి జనం, అన్నీ మాకే వీడికి తెలుసుంటే తెలియదు కాబట్టి అన్నీ తెలుసు అనుకుంటాడు. ఇటువంటి శుభ్రంగా వదిలేస్తాడు, బరువు వదిలింది అనుకుంటాడు. ఉపని శాస్త్రంలో ఏమనుందంటే, నాకు మోక్షం కావాలి, నాకు మోక్షం కావాలి అనుకున్న వాడికి మోక్షం రాగట్టండి. ఆయన ఎవడచేత ఏ జీవుడు, ఆయన ఏ జీవుడిని ఆయన ఎన్నుకున్నాడో, ఏ జీవుడిని ఆయన ఎలక్షన్ కాదు సెలక్షన్, ఇక్కడ ఎలక్షన్ కాదు సెలక్షన్ అండి, ఏ జీవుని ఆయన సెలెక్ట్ చేసుకున్నాడో ఆయనకే ఆయన ఇరుకులోకి వస్తాడు అని శాస్త్రం చెప్తాను. అంటే భగవంతుడు ఎవరికైతే తెలియబడాలనుకున్నాడో వాడికే వాడు తెలియబడతాడు, నువ్వు అనుకున్న మాత్రమే తెలియబడ్డు. అంటే ఇగో ఈ పుల్లమ్మగారు ఉన్నారు, ఎల్లమ్మగారు ఉన్నారు, ఈ కమలమ్మగారు ఉన్నారు, సోరమ్మగారు ఉన్నారు, వారికి ఒకసారి మోక్షం ఇవ్వాలని నిర్ణయించబడినప్పుడు మిగతా ప్రిపరేషన్ అంతా ఆయనే చూసుకుంటారు. వాడి దేవుడు పాండవులకి విజయం చేకూర్చాలనుకున్నాడు పరమాత్మ. ఆ దుర్యోధను పౌరమాత బోరా ఊత్తావు అనుకున్నాను, బండి గోడతో అవుతావా అన్నాడు. ఏమిటండి నువ్వు యుద్ధంలోకి వచ్చి బోరా అంటే మురళి, మురళి ఊరితో కూర్చుంటావు అనుకున్నా బండి చాలుతానంటున్నా, బండి చాలటం కూడా నేర్చుకున్నావా? ఇటువంటి మాటలు మనంటే మనకు దుఃఖం వచ్చేస్తుంది కదండి. ఏమంటే మీకు కాఫీ కాయటం కూడా చేస్తు కదండి, ఎవరంటే 6 నెలలు బెంగెట్టుకుంటారు. కృష్ణుడు దుర్యోధన మాటలు పాయసం తాగినట్టు విన్నాడు వాడు దేవుడు. ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీకు కాఫీ కాయటం కూడా చేదంటే ఆ రాత్రి మీకు నిద్ర పట్టదు, శరీరానికి చెమట పట్టేస్తుంది, 6 నెలలు దంగి పెట్టుకుంటారు అన్నోడు. కొంప తీసేయాలనుకుంటారు, వాడు శిరస్సు తీసేయాలనుకుంటారు. చిన్న మాటకు బేర్ ఇన్సల్ట్, బేర్ ఇంజరీ, దట్ ఇస్ ఆల్సో సాధన, దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. ఒక చిన్న అవమానాన్ని మీరు భరించలేనప్పుడు మీ జ్ఞానానికి ఆ యోగ్యత ఎలా వస్తుంది మీకు? నువ్వు మురళి ఊస్తావనుకుంటున్నావు, బండి చోర కూడా తాగుతానంటున్నావు, రథం తాగుతానంటున్నావు. రథం తాగటం ఎప్పుడు నేర్చుకున్నావా అన్నాడు. నీ కాఫీ కాయటం కూడా చేత కదంటే నీకు ఇంకా రాత్రి నిద్ర పట్టదు, ఎంత పెద్ద మాట అన్నారని. పరమాత్మ పాయసం తాగినట్టు విన్నాడు దుర్యోధన చెప్పి మాటలు. ఇంకేత ఆయన దేహమాత్రుడు కాదు, మనస్సు మాత్రుడు కాదు, ఎక్కడో ఉన్నాడు. మన పొగడతలు అంత దూరం వెళ్ళవు, మన నిందలు అంత దూరం వెళ్ళవు. సూర్యుని చూసి మనం ఉమ్మేయచ్చు, మన ఉమ్ము సూర్యుడు అంత దూరం వెళ్ళదు. మనకు సూర్యుడి మీద కోపం వచ్చింది అనుకుని ఒక ఉమ్మేయండి, వేస్తే చెయ్యండి సూర్యుడు అంక తిరిగి, మీ ఉమ్మి ఎంత దూరం వెళుతుంది, ఓ భార్యడి దూరం వెళ్ళదు. అది మీకు ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, పాండవుని జయింపజేయాలనుకున్నాడు, తర్వాత ఆయనకి అనేక ఆటంకాలు. కర్ణుణ్ణి ఆ కవచకుండలలో ఉండగా, సూర్యుడు ప్రసాదించిన ఆ కవచకుండలలో ఉండగా అర్జునుడు కూడా కర్ణుణ్ణి జయించలేడు. అప్పుడు ఇంద్రుణ్ణి ఇంద్రుణ్ణి రప్పించి, ఏమయ్యా ఆ కర్ణుణ్ణి ఎవడో జయించలేడు, వాళ్ళు కవచకుండాలుండగా వాడికి ఇచ్చే అలవాటు ఉంది, నువ్వు ఇంద్రుడువు పెద్దవాడు నువ్వు. ఇందిరి అంటే లక్ష్మీదేవి, అంటే ఇందిరి దగ్గర ఉన్న లక్ష్మికి ఇందిరి అనే పేరు. అంటే కొంతమంది ఇందిరి అనే పేరు పెట్టుకుంటారు, ఇందిరి అంటే లక్ష్మే. కొంతమంది అమ్మాయిలు ఇందిరి సిరి లక్ష్మి అని పెట్టుకుంటారు, ఇందిరి అంటే అక్కడ లక్ష్మి అనే అర్థం. ఆ పేరు లక్ష్మీదేవికే వర్తిస్తుంది. ఆ ఇంద్రుని పిలిచి అంటాడు, నీ వెళ్ళి ఆవిడ కవచకుండలని అర్థించి నీకు ఇచ్చేస్తాడు. ఆ కర్ణుడి దగ్గర గుణం ఉంది, వాడు అడిగింది ఎవరైనా అడిగితే అడిగింది లేదనకుండా ఇస్తాడు. అయితే ఇంద్రుడిని పంపించి వాడి చేత కవచకుండల దానం పుచ్చి ఇంద్రుడి చేత దానం ఈ పెద్దవాడు ఇస్తాడు, ఇంద్రుడిని పంపుతాడు. వాడి మాయాడు, ఈ పనులన్నీ ఆడు ఎందుకు చేశాడు మీరు అడగొచ్చు. ఆడు ఒకటే అనుకున్నాడు, పాండవులకి జయం కలగాలి. కర్ణుడి దగ్గర కవచకుండాలుండగా పాండవులు వాడిని జయించలేరు. అంటే ముందు అడ్వాన్స్గానే ఇంద్రుడిని పంపించి కర్ణుడి చేత దానం ఇంద్రుడి చేత అడిగించి ఆ కవచకుండాలు మళ్ళీ ఇంద్రుడికి ఇచ్చేసి ఇలాగ కర్ణుడి చేత చేయించి ఎన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. అదేవిధంగా భగవంతుని మనల్ని కనుక మోక్షం ఇవ్వాలని మనకు కనుక ఎన్నుకుంటే ఆయన లైన్ క్లియర్ చేసుకుంటా అంటాడు, ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటా అంటాడు. వాడు వాడే దేవుడు, వాడే పరమాత్మ, వాడే అంతర్యామి, వాడే సర్వోజ్ఞుడు, వాడే నారాయణ. ఒకసారి అనుకుంటే ఆయన క్లియర్ చేసి పెట్టేస్తాడు, ట్రాఫిక్ జామ్స్ అన్ని క్లియర్ చేసి హృదయ గ్రంథిని అన్నింటినీ ఛేదించుకుంటూ వెళ్తాడు. మీకు ఏదైనా మంచి రోజులు ఉన్నాయనుకోండి పొంగిపోకండి. మీకేదైనా మంచి రోజులు వచ్చేస్తున్నాయనుకోండి ఏ రోజు కాదు. కొంతమంది అంటూ ఉంటారు ఈ మధ్యన మాకు అనుకున్న పనులన్నీ అయిపోతున్నాయి, మంచిదే దాన్ని బట్టి అయితే అవ్వనివ్వండి, దాన్ని బట్టి పొగరబోత్తనం పెంచుకోకండి. ఈవెన్ ది శిల్పాసవే, ఈవెన్ ది శిల్పాసవే, ఈవెన్ ది శిల్పాసవే, ఈ మంచి రోజులు కూడా వెళ్ళిపోయే రోజు ఒకటి వస్తుందని అనుకుంటాం. చెడ్డ రోజులు వచ్చినా ఎప్పుడు ఉండో అవి వెళ్ళిపోతాయి, మంచి రోజులు వచ్చినా ఎప్పుడు ఉండో అవి వెళ్ళిపోతాయి. శరీరం ఉంటుందా, రోజులు ఉండటానికి శరీరమే ఉండదు. శరీరం ఎలా వస్తే అలా వెళ్ళిపోతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, ఈ దేహం లేనప్పుడు కూడా మనం ఉన్నాం, దేహం చనిపోయిన తర్వాత కూడా మనం ఉంటాం. అవి ఉన్నది ఏదో అది మనం ఎరుకురు కావాలి, అది కడసారి జన్మ. మీకు కడసారి జన్మని ఎప్పుడు గుర్తు వస్తుంది అంటే అప్పుడు గుర్తుపెట్టుకోండి. ఊరికే కొండ గుర్తుల కోసం చెప్తున్నాను. మనం అందరూ ఏమనుకుంటున్నామంటే దేహం పుట్టినప్పుడు మనం పుట్టాం, దేహం చనిపోయినప్పుడు మనం చనిపోతాం అనుకుంటాం. అది నూటికి నూరు పాళ్ళు అసత్యం. అంటే మనకు లోచూపు లేక, అంతర్దృష్టి లేక, అంతర్ముఖత్వం లేక ఇటువంటి తలంపులు వస్తున్నాయి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, దేహం లేనప్పుడు మనం ఉన్నాం, దేహం ఉన్నప్పుడు మనం ఉన్నాం, దేహం పోయిన తర్వాత మనం ఉంటాం, దేహం పోయిన తర్వాత మనం ఉంటాం. ఆ ఉన్న వస్తువు ఏదో ఏదైతే ఉందో అది మన స్వరూపంగానే ఉంది. ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంది, మన స్వరూపంగానే ఉంది. దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం ఆనందం. దానికి చావు ఎలా ఉంటుందో తెలియదు.
ఏది ఏ వస్తువు అయితే మనమై ఉన్నామో దానికి చావెలా దేహం రానప్పుడు దేహం పోయిన తర్వాత మనం ఉన్నాం ఉన్నదేదో ఉన్నట్టుగా అర్థం చేసుకునే వివేకం మనకు చాలు. తరిస్తాం, ఆవరణలోంచి బయటపడతాం, దొడ్డిలోంచి బయటపడతాం, ఈ దేహం అనే బంధంలోంచి బయటపడతాం. అది మన కడసారి జన్మ. అదే కృష్ణుని గీతలో చెప్తాడు, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదు. అర్జున, దిస్ ఈజ్ ఫైనల్ అన్నాడు. అంటే ఇది చివరి మాట. ఏం మాట ఇది? దీనికి మించిన మాట లేదంట. దిస్ ఈజ్ ఫైనల్, దిస్ ఈజ్ ఎ ట్రూత్, నాట్ ఓన్లీ ఆర్డినరీ ట్రూత్, నాట్ ఓన్లీ రిలేటివ్ ట్రూత్, దిస్ ఈజ్ ఫైనల్ ట్రూత్, దిస్ ఈజ్ అల్టిమేట్ ట్రూత్. అంటే సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ అంట. దిస్ ఈజ్ ఫైనల్, దిస్ ఈజ్ అల్టిమేట్, దిస్ ఈజ్ అల్టిమేట్ ట్రూత్. మీరు ఎవరిని చూసి మీకంటే దురదృష్టవంతులు కొంతమంది లోకంలో ఉండొచ్చు, వాళ్ళని చూసి మీరు ఆక్షేపించకండి. మీరు ఏదైతే ఆక్షేపించారో భగవంతుడు రాబోయే జన్మలో అదే మీకు పెడతాడు. మీరు కుంటోడిని కుంటోడు పేరు పెట్టి పిలవకుండా కుంటోడు కుంటోడని పిలుస్తుంటే ఆ కుంటితనం రాబోయే జన్మలో సరిగ్గా నిదానంగా మీకే వస్తుంది. ఈ మధ్యన ఒకడు కళ్ళు సరిగ్గా కనపట్టలేదు. వాడు అన్నాడని నా దగ్గర, ఏమండి ఈ ఊళ్ళో చాలా మంది జనం అన్నారు వాళ్ళకి కనపడపోతే బాగుంది కానీ నాకు కనపట్టలేదు అంటాడు. వాడు ఎంత బుద్ధిమంతుడో చూడండి. వాడికి ఈ మధ్యన కళ్ళు కనపడటం లేదండి. ఈ ఊళ్ళో చాలా మంది జనం ఉన్నారు, నీ కళ్ళు కనపడకపోవటం నా కళ్ళకే రావాలా, ఏదో కళ్ళకి పెట్టచ్చు కదా అని. అప్పుడు నేనన్నాను, నీకంటే తెలివైన వాడు దేవుడు, నీకంటే తెలివైన వాడు దేవుడు, నీకంటే వివేకవంతుడు. ఎవడు కళ్ళు ఓడగొట్టావు నువ్వు పూర్వజన్మల్లో? మరి ఆ గుడ్డితనం నీ ఊళ్ళో అందరికీ గుడ్డితనం అందుకు వస్తుంది. ఆ గుడ్డితనం నీకు కేటాయించాడు. సరే, ఒకవేళ అప్పుడే గుడ్డితనం వస్తుందని కంగారు పడకు. ఇది కర్మ సిద్ధాంతం నీకు చెబుతున్నాను. అయితే నువ్వు హైదరాబాద్ వెళ్ళకు, వైద్యం చేయించుకునే ఉద్దేశం ఉంటే హైదరాబాద్ వెళ్ళకు, మెడ్రాస్ వెళ్ళి మెడ్రాస్ శంకరనాత్రాలయానికి వెళ్ళు. హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్కి వెళ్తే ఉన్న నాత్రాలు ఓడగొడతారు. నీకు ఎవరికైనా కళ్ళ జబ్బులు వస్తే మెడ్రాస్ ఇక్కడ తగ్గితే లోకల్గా భీమవరం తడుకులో చూపించుకుంటే పర్వాలేదు, లేకపోతే మెడ్రాస్లో శంకరనాత్రాలయానికి వెళ్ళాలి, లేకపోతే మధురలో ఒక నాత్రం. హైదరాబాద్లో సరైన వైద్యం లేదు. ఈ మధ్యన భీమవరంలో ఒకరికి మీ రెండు కళ్ళు 6 నెలల్లో పోతాయని చెప్పారు ఒక నేత్ర వైద్యం. ఆవిడ కంగారు పడితే మీరు హైదరాబాద్ వెళ్ళేది మెడ్రాస్, మీ రెండు కళ్ళు పోవు, మందులు అక్కర్లేదు, శుభ్రంగా చూస్తారు, వలకాట్లకు వెళ్ళే వరకు మీ కళ్ళు బాగా పనిచేస్తాయని ఆవిడ చెప్పి పంపిస్తారు. డాక్టర్లకు కూడా ఒక పేరు ఉంది, అందరికీ కాదు కొంతమందికి ఆ పేరు, అసలు లైసెన్స్డ్ కిల్లర్స్ అని. ఎక్కడున్నామమ్మ మనం ఎక్కడ చెప్పుకుంటున్నాం ఇప్పుడు? ఎక్కడున్నాం మనం? ఉన్నదేదో ఉంది, ఆ ఉన్నదేదో సహజంగా ఉంది, అది సహజంగా ఉంది, అబ్నార్మల్గా లేదు, నార్మల్గానే ఉంది, న్యాచురల్గానే ఉంది, అవి ఉన్నది ఏదో ఉంది. ఈ దేహం రాకముందు ఉంది, దేహం ఉన్నప్పుడు ఉంది, దేహం చనిపోయిన తర్వాత ఉంది, లోకం కనిపించకముందు ఉంది, లోకం కనిపించినప్పుడు ఉంది, నీకు లోకం కనిపించకపోయినప్పుడు కూడా ఉంది. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. అంచేది ఇవన్నీ ఏదైతే ఏదైతే సహజంగా ఉందో, ఏదైతే నిర్మలంగా ఉందో, ఏదైతే నిశ్చలంగా ఉందో, ఏదైతే నిజంగా ఉందో అది నీవై ఉన్నావు. దాని తాలూకు ఎరుక నీకు వచ్చినప్పుడే నిజమైన సుఖాన్ని అనుభవిస్తావు. మనందరం దేహానికి దేహం చనిపోయినప్పుడు చనిపోతాం అనుకుంటున్నాం, చనిపోం ఉంటాం. అది ఉండటమే మనం కంగారు పడకండి. దేహం చనిపోయిన తర్వాత మనం చనిపోతాం అనుకోకుండా ఉంటాం. మనం దేహం పుట్టకముందు కూడా మనం ఉన్నాం. కొన్ని పాఠాలు నేర్చుకోవడానికి ఈ దేహం వచ్చింది మనం. ఆ పాఠాలు నేర్చుకున్నాక ఈ దేహం పోతుంది మనకి. అంటే మనం ఏదైతే కాదో బాగా అర్థం చేసుకోండి, మనం ఏదైతే కాదో దాంట్లోంచి వేరుపాటు పడగలం, కానీ మనం ఏదైతే అవునో దాంట్లోంచి వేరుపడలేం. మనం కాని దేహంలోంచి విడిపోతాం, మనం కాని మనస్సులోంచి విడిపోతాం, మన కాని లోకంలోంచి విడిపోతాం. ఏ వస్తువు మనంగా ఉన్నామో దాంతో సెపరేట్ అవ్వలేదు, అది మనం. ప్రయత్నం చేసినా దేంతో మనం వేరు పడలేమో ఆ వస్తువే మనం, అది మనమై ఉన్నాం. దాని స్వరూపం సుఖం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం ఆనందం. అయితే నువ్వు సందేహాలు పెట్టుకోవద్దు, అనుమానాలు పెట్టుకోవద్దు. ఈశ్వరుడు ఉన్నాడా లేదని, ఈశ్వరుడు ఉన్నాడా లేదా అని సందేహాలు పెట్టుకోవద్దు. ఈశ్వరుని మనం పూజించేటప్పుడు, ఈశ్వరుని జపించేటప్పుడు వాడు అంతర్యామి, అనిశక్తులు ఉన్నవాడు, మనకు అనుగ్రహించగల శక్తి ఉన్నవాడు. వాడు లేని శక్తి లేదు, వాడికి లేని కొరత లేదు. అన్నీ అనుకుంటే వాడిని పూజించాలి, కానీ వాడిని ఏమి చేత కాని వాడు అనుకుని పూజించకూడదు. అంటే ఈశ్వరుడు యొక్క ఔన్నత్యం తెలుసుకుని పూజించాలి, ఈశ్వరుడు యొక్క గ్రేట్నెస్ తెలుసుకుని ఈశ్వరుని పూజించాలి. అంటే చూడండి, కృష్ణుడు మీకు ఏది కావాలో కోరుకుంటే సైన్యాన్ని కోరేసుకున్నాడు. ఎవడు తెలియదండి పరమాత్మ విలువ వాడికి తెలియటం లేదు. ఇంకా పరమాత్మ విలువ వాడికి తెలియటం లేదు. పరమాత్మ విలువ తెలియకుండా పరమాత్మ ఎలా మనకు ఎరుకు పడతాడు? పరమాత్మ విలువ మనకు తెలియకుండా, ఆయన ఔన్నత్యం అని మనకు తెలియకుండా ఆయన మన ఎరుకులోకి ఎలా వస్తాడు? అంచేది మీకు అలవాటు అయితే సహజంగా జరిగిపోతూ ఉంటుంది. ఏదో నామం స్మరించుకోండి, నామం స్మరించుకుని మీకు అక్కర్లేని తలంపులు రావు. మనకి ఓసారి ఎటువంటి తలంపులు వస్తాయంటే మనకు ఉపయోగపడవు, ఇతరులకు ఉపయోగపడవు. ఆ తలంపులు వస్తే రాను, వాటితో కలవకండి, వాటితో తాదాప్యం పొందకండి. అయ్యపోతే మీకు ఏదైనా మీకు అక్కర్లేని తలంపులు వచ్చినాయి అనుకోండి, వెయిన్ థాట్స్, అగ్లీ థాట్స్, యూస్లెస్ థాట్స్, మీకు ఉపయోగం లేని తలంపులు వచ్చినాయి అనుకోండి, వాటితో తాదాప్యం పొందొద్దు. వాటంతరయ్యే వేరైపోతాయి. వాటంతరయ్యే వేరే అవి మిమ్మల్ని ఏమి చేయవు. అవి మీరు జపం చేయగా చేయగా, ఈశ్వరుని ధ్యానం చేయగా చేయగా మీకు అవసరం లేని తలంపులు ఆగిపోతాయి, ఉపయోగం లేని తలంపులు ఆగిపోతాయి. ఏదైతే ఆ భగవంతుని పాదాల దగ్గర తీసుకుని వెళ్లే తలంపే నీకు బలపడుతూ ఉంటుంది, నామాన్ని స్మరించగా. అంచేది నీకు ముందు కర్మ, నువ్వు జపం చేసిన ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మీరు జపం చేసిన, మంచి కర్మ చేసిన, సత్కర్మ చేసిన ఇవన్నీ ఎందుకంటే మన బుద్ధి శుద్ధి అవటం కోసం. జ్ఞాపకం పెట్టుకోండి, మనకు భగవంతుని మన హృదయంలో తెలుసున్నా ఉన్నాడు, తెలియకపోయినా ఉన్నాడు. మన భగవంతుడు మన హృదయంలో తెలుసున్నా ఉన్నాడు, తిరిగిపోయాడు ఉన్నాడు. వాడికి వాడు హృదయంలో వాడు ఉన్నాడు, కానీ ఆ హృదయంలో ఉన్న అంతర్యామి మనకు గోచరమైతేనే కానీ పునర్జన్మలోంచి విడుదల పొందలేదు. దానికి కావాలంటే బుద్ధి శుద్ధి అవ్వాలి. బుద్ధి శుద్ధి అయితేనే కానీ వాడు గోచరం కాడు. ఆ లోపల ఆ వివేకాన్ని పెంచుకోవాలి, ఆ మంచితనాన్ని పెంచుకోవాలి. నీకు అర్థం వస్తుంది? లోపల అంతస్తు పెంచుకోవాలి, ఆ సంస్కారాన్ని పెంచుకుంటూ స్లోగా పెంచుకుంటూ రావాలి. రాముల్లోని ఒక మంచితనం నీకు చెప్తాను, ఏదేనండి, ఎంత మంచివాడు అనిపిస్తుంది. రాముడు ఎంత మంచివాడు అనిపిస్తుంది. రావణాసురుడికి విభీషణుడు, సోదరుడు విభీషణుడు మంచి చెప్పాడు. ఎందుకయ్యా ఆ రాముడి భార్య నీకెందుకు? వాడి భార్యను తీసుకెళ్లి వాడికి అప్పగించి వాడితో నీకు పీచి ఎందుకని మంచి విషయాలని చెప్పాడు విభీషణ్. అది పేచీలని శూర్పణకు పెట్టింది. అది పేచీ ఎక్కడ ప్రారంభమైందంటే ఈ పేచీలు పెట్టుకోవడం చాలా ప్రమాదం. తర్వాత ఇంకోటి, ఎవడైనా ఎవరి గురించైనా చెడ్డ మాటలు మనకు చెప్తున్నారనుకోండి, వాళ్ళు ఎందుకు చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాలని ఫాలో అవ్వకూడదు. వీళ్ళు ఎందుకు చెప్తున్నారు ఈ చెడ్డ మాటలు అని మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈ బుధాన్ని వేసుకు తిరగకూడదు. ఈ శూర్పణకు ఏం చేసిందంటే, ఎక్కడ ఎక్కడ పుండ్ అంతే ఎక్కడ ఉందంటే, ఈ శూర్పణకు రావణాసుడు చెల్లెలు దండకారణ్యంలో తిరుగుతాడు. రాముడు దండకారణ్య విహారి, కృష్ణుడు బృందావన విహారి. ఆయన దండకారణ్యంలో తిరిగాడు, ఈయన బృందావనంలో తిరిగాడు. వాడి దండకారణ్య విహారి, వీడి బృందావన విహారి. ఆ శూర్పణకు ఏం చేసిందంటే, దండకారణ్యంలో ఉండగా రాముడి దగ్గరికి వెళ్ళి, ఇది నీకు పెళ్ళనేంటరా రాముణ్ణి, ఇది నీకు పెళ్ళనేంటరా, దాన్ని వదిలేయి నన్ను చేసుకోమని అడిగింది. ఈ శూర్పణకు ఇక్కడి నుంచి ప్రారంభమైంది రామాయణ అవసరం. అలా రావణాసుడికి సీత గురించి ఏం తెలియదు పాపం. ఈ శూర్పణకి ఎక్కడ కొంపలు తీసేసిందంటే, అలా కొంపలు తీసేసేవాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు. జాగ్రత్త కోసం చెప్తున్నాను, ఎవరైనా ఏదైనా చెప్పినా ఎందుకు చెప్తున్నారు వీళ్ళని అర్థం చేసుకోవాలి. రమణ మహర్షి గారు అన్నారు, ఎవరి నోటమిటైనా మాట వస్తే ఆ మాట వాడు నోటమిటికి ఎందుకు వస్తుందో మీకు పరిశీలన ఉండాలన్నారు. యూస్లెస్ టాక్ పర్పస్లెస్ టాక్ పనికిరాదన్నాడు. నువ్వు ఏదైనా మాట్లాడితే ఆ మాట నీ వినేవాడికి ఉపయోగపడాలి, నీకు ఉపయోగపడాలి. ఒక ఉద్దేశం లేకుండా పర్పస్లెస్గా యూస్లెస్గా నువ్వు ఎందుకు మాట్లాడతావు? ఎందుకు నీ ప్రాణశక్తిని పాడు చేసుకుంటావు? ఈ శూర్పణకు అసలు శూర్పణ పెంటంతా శూర్పణకు పెట్టింది. ఆ సీతమ్మ వదిలే నువ్వు నన్ను పెళ్లి చేసుకోమని శూర్పణ అడిగింది రాముడు. రాముడు నవ్వుకుని ఊరుకున్నాడు. ఈ లోపల లక్ష్మణుడు కోపం వచ్చి ఏం చేశాడంటే, శూర్పణకు ముక్కు చెవులు కోసేశాడు. ఇక్కడ నీకు అర్థమవుతుందే, అవమానం భరించలేకపోయింది. ఎవడో లక్ష్మణుడు మామూలు మానవుడాడు, నేను రావణాసురుడి చెల్లెల్ని. ఎవరు చెల్లెలు అన్నాడు? రావణాసుడి చెల్లెల్ని. ఎవడో ఒక సామాన్య మానవుడు నా ముక్కు చెవులు కోస్తాడా? ఆ ఎల్టం ఎల్టం రావణాసుడి దగ్గర లంకలోకి వెళ్ళిపోయింది. ఈ సీతమ్మ అందం వర్ణించడం మొదలుపెట్టింది. ఇదేమని చెప్పాలి? అసలు ఇది చెప్పలేదు. అసలు ఇంకోటి చెడ్డవాళ్ళ లక్షణాలు ఇక్కడ ఉంటాయి. నేను రాముణ్ణేమో భార్యను వదిలేయమన్నాను, నన్ను పెళ్లి చేసుకోమన్నాను చెప్పాలి కదా రావణాసుడి దగ్గరికి. ఆ ముక్కు చెవులు ఎందుకు కోశారో చెప్పలేరు. దుష్టుడి లక్షణం అది. ఇది చెప్పటం మానేసి నన్ను అన్యాయంగా లక్ష్మణుడు కోసేశాడు ఈ ముక్కు చెవులు. ఆ సీతమ్మ చాలా బాగుంటుంది, సీతమ్మను వదిలేయమని నేను చెప్పాను, అది చెప్పలేదు. సరసనంగా ప్లేడర్లు ఏం చేస్తారంటే, వాళ్ళకి వ్యతిరేకమైన పాయింట్లు వదిలేసి అనుకూలమైన పాయింట్లు చెప్తా ఉంటారు. ఈ శూర్పణకు ఏం చేసింది? చెవులు ఎందుకు కోశారో దానికి చెప్పకుండా ఏం చెప్పింది అని చెప్తే, మొత్తమే సీతమ్మ యొక్క సీతమ్మ మీద ఆకర్షణ కలిగేలాగా సీతమ్మ యొక్క సౌందర్యాన్ని వర్ణించి చెప్పింది. ఎందుకు చెప్పింది? తన అవమానాన్ని మింగలేక, తన అవమానాన్ని భరించలేక ఈ రామలక్ష్మణ్ అగౌరవపరచడానికి ఈ మాటలన్నీ సీతమ్మ మీద వ్యామోహం కలగటానికి పనికొచ్చే మాటలని శూర్పణకి వెళ్ళి ప్రారంభించి అక్కడి నుంచి రామాయణం ప్రారంభం. నీకు అర్థమవుతుందా? ఆ శూర్పణకు ముక్కు చెవుడు ఊరికే కోసేయలేదు, దానికి ఒక కారణం ఉంది. ఆ కారణం చెప్పకుండా వాడెవడో ఉన్నాడు, రాముడు వచ్చాడు, ఇద్దరు తిరుగుతున్నాడు, మామూలు మనుషులాడు, ఆ లక్ష్మణుడు నా ముక్కు చెవులు కోసేసాడు, రాముడి పెళ్ళం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది, కానీ రాముడు నన్ను పెళ్లి చేసుకోమని రావణాసుడితో చెప్పాలి కదా, అది చెప్పడం మానేసి మిగతా గొడవలని చాలా మంది మనుషులు ఇలాగే ఉంటారు. నీకు అర్థమవుతుంది? ఈ గొడవ వదిలేద్దాం. అంటే రావణాసుడికి సీతమ్మ మీద మోహం ఎలా కలగాల? నీ చెల్లెలు నేను, నువ్వు పెద్దవాడు, నాకు ఇటువంటి అవమానాలు భరిస్తే నువ్వెలా ఊరుకుంటావు, ఇటువంటి మాటలు చెప్పింది రావణాసుడు. ఆ కథ వదిలేద్దాం, ఆ కథ వదిలేద్దాం. ఇప్పుడు ఆ కథలోకి వెళ్ళొద్ది మనం, ఇప్పుడు సబ్జెక్టులోకి వద్దాం. అంటే రాముడి గొప్పతనం గురించి చెప్తున్నాను, విభీషణుడు ఆ కథ అప్పుడు అందులోకి వెళ్ళొద్ది మనం. విభీషణుడు రాముడికి చెప్పిన రావణాసుడికి అన్ని మంచి మాటలు చెప్పాడు, అన్ని మంచి మాటలు చెప్పాడు, చేతివాడు వినలేదు. ఈ ఒక్క వాక్యం వినండి, రాముడు మంచితనానికి ఒక్కటి వాడు రావణాసుడు వినలేదు. రావణాసుని విడిచిపెట్టి అన్నగారైనా సరే వాడిని విడిచిపెట్టేయటం మంచిది అని రావణాసుని విడిచిపెట్టేసి రాముడి దగ్గరికి వచ్చాడు. రాముడిని ఆశ్రయించాడు, రాముడి పాదాలను ఆశ్రయించాడు. రాక్షసుడు వీడు రాక్షసుని నమ్మటానికి వీల్లేదని మిగతా వాళ్ళందరూ కూడా రామాన్ని వీడికి శరణాగతి చేయొద్దని చెప్తారు. రాముడి దగ్గర ఒక వ్రతం ఉంది, ఎవడైతే నన్ను రక్షించమని వచ్చాడో వాడిని రక్షిస్తానాడు ఎటువంటి వాడైనా సరే, ఒక వ్రతం ఉంది రాముడి దగ్గర. వీడొచ్చి ఆశ్రయించాడు విభీషణుడు. ఆంజనేయ స్వామి అన్నాడు, నేను లంకలోకి వెళ్ళొచ్చాను కదా, నిజంగా ఇతను మంచివాడే, నువ్వు రక్షణ ఇవ్వచ్చు అని చెప్పాడు. మిగతా వాళ్ళు ఇవ్వద్దన్నారు. ఆంజనేయ స్వామి మటుకు బాగా చెప్పాడు, ఇతను మన పార్టీలోకి తీసుకొచ్చు, ఇతను మంచివాడని. ఈ ఒక్క మాట కోసం ఇది కాదు, మీకు కాలక్షేపం కోసం ఈ మాటలు చెప్పటం లేదు, కథల కోసం అసలే చెప్పటం లేదు. వాడికి రక్షణ ఇచ్చాడు విభీషణుడికి. రావణాసుడు యొక్క సంహారం అయిపోయిన తర్వాత మరి రాజ్యం ఎవరికొవరికి ఇవ్వాలి? నీకు బాగా అర్థమవుతుంది. రావణాసుడు చేసి సంహరించబడ్డాక ఆ రాజ్యం ఎవరికొవరికి ఇవ్వాలి కదా, అని చేసి ఆ రాజ్యం నీకు ఇస్తాం. ఎవరికి ఇస్తున్నారండి? ఈ భీష్ముడికి ఇస్తున్నాను, నీకే ధారపోస్తాం ఆ రాజ్యం. ఇస్తాం, నీకే ఇచ్చేస్తాం. మరి రావణాసుడు చంపేశాక రాజ్యం ఆడదే కదా, లంకా రాజ్యం, అంటే ఆడు తమ్ముడికి ఇచ్చేద్దామని ఇతను నిర్ణయించుకుంటాడు. ఇతను ఇల్లు అక్కడ కూర్చుందామనుకోడు రాముడు. మనం ఏం చేస్తామంటే లంకను కూడా మనలో కలిపేసుకుంటాం. ఇప్పుడు మనకు ఎకరం పొలం ఉందని బ్యాంకు వెళితే వాళ్ళు డబ్బు ఎవరు మనకి? ఈ రాజకీయ నాయకులు గవర్నమెంట్ పొలాలన్నీ వాళ్ళ పొలాల కింద రాయం చేసుకుని వెళితే వాళ్ళకి 100 కోట్లు అప్పిస్తారు. మనకు నిజంగా ఎకరం పొలం ఉన్నది దస్తావేజు పట్టుకెళితే పొలం వాళ్ళు ఎక్కడుందంటారు? పొలం ఏ కాలంలో ఉందంటారు? ఉత్తర పొలం అంటారు, దక్షిణ పొలం అంటారు, దాని ఇంతకుముందు తనఖా పెట్టారా అంటారు. ఈ ఎకరం మీరు ఎవరి దగ్గర కొనుక్కున్నారంటారు. ఏదో ఫలానా సుబ్బమ్మగా, ఆ సుబ్బమ్మ ఎవరి దగ్గర కొనుక్కుందనుకుంటారు. మళ్ళీ ఆడెవరి దగ్గర, ఇవన్నీ ఎక్కడ చెప్తామండి? ఇది బ్యాంకు. ఇదే రాజకీయ నాయకులు వెళ్తే, మంత్రులు, ప్రధానమంత్రి, వాళ్ళు అందరూ పెద్దోళ్ళు వెళ్తే ఇంకొకళ్ళ పొలాలు వాళ్ళ పొలాల కింద చూపించినా 100 కోట్లు అప్పిస్తారు. ఇది న్యాయం. ఇప్పుడు మన ఎకరం పొలం ఇవ్వటాన్ని నువ్వు ఎవరి దగ్గర కొన్నావు అని అడుగుతారు, చెబుతాం అడిపారు. ఆడెవడి దగ్గర కొన్నాడు, ఆడెవడి దగ్గర కొన్నాడంటే ఈ భూమి ఎప్పుడైతే పుట్టిందో అక్కడ వెళ్ళాలన్నమాట మనం. ఆడెవడి దగ్గర కొన్నాడు, ఆడెవడి దగ్గర కొన్నాడంటే దానికి ఎక్కడో చోడు ముగింపు ఉండాలి కదా. అయితే నీకు అప్పు ఇవ్వమో బయటికి పొమ్మన్నారు. మరి రాజకీయ నాయకులు 100 కోట్లు 200 కోట్లు అప్పులు ఎలా ఇస్తున్నారు? వాడు గణ తాడుగు బంగారాలు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒక్క మంచి మాట కోసం చెప్తున్నాను, కాలక్షేపం కోసం. ఈ రాజ్యం నీకు ఇస్తాం, రావణాసుడు రావణాసుడు మనగానంతరం ఈ రాజ్యం నీకే ఇచ్చేస్తాం, మాకు అక్కర్లేదని రాముడు విభీషణుడు, రాముడే ఈ రావణాసుడు తమ్ముడే కదా విభీషణుడు, వాడికి చెప్తాడు వాడికి కానీ అని కానీ అంటాడు. అక్కడ ఉంది రాముడి గొప్పతనం. ఎంజాయ్ రామాస్ గ్రేట్నెస్, ఎంజాయ్ రామాస్ గ్లోరీ. మళ్ళీ ఈ మాటలు మీరు ఎక్కడ మోసుకెళ్ళక్కండి. వాడు రాముడు, మిగతా వదిలేని రాజ్య రకాలు గొడవలు ఈ ఐశ్వర్యాలు విమానాలు కార్లు అన్ని వదిలేని ఈ ఒక్క వాక్యం చాలు. రామాయణం అంతా మర్చిపోయినా ఈ ఒక్క వాక్యం చాలు. రాముడు నన్ను అక్కడ నాకు సరి ఊపిరి ఆగిపోయిందా అనిపించింది రాముడు ఈ మాట మాట్లాడు. నా ఊపిరి ఆగిపోయింది చచ్చిపోతానో గుండె జబ్బు వచ్చి అనిపించింది నాకు. నాకు జబ్బు వచ్చి చచ్చిపోతానేమో అనిపించింది. రావణాసుడి రాజ్యం నీకు ఇచ్చేస్తాను. ఎవరికి? వాడి సోదరుడికి, విభీషణుడికి. కాని కాని అంటాడు, నసుగుతాడు అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే రావణాసుడు అంత ఐశ్వర్యవంతుడు అవటానికన్నా శివుడు కారణం. శివుడికి, శివుడి తపస్సు చేసి ఓ రాజ్యానికి, అది శివభక్తుడు వాడు. ఎవడు? రావణాసుడు. ఏదో కొన్ని బలహీనతలు ఉండొచ్చు వాడికి, కొన్ని చెడ్డలున్నా భక్తుడు శివభక్తుడు. ఆ భక్తికి మెచ్చి శివుడి ఐశ్వర్యం ఇచ్చాడు వాడు. ఎవరికండి? రావణాసుడు. శివుడేమో ఐశ్వర్యం, శివుడి అనుగ్రహం వల్ల రావణాసుడికి అంత ఐశ్వర్యం వచ్చింది. ఆ ఐశ్వర్యం చూస్తుంటే ఆంజనేయ స్వామి కూడా కళ్ళు చెదిరిపోయినాయి. అంత బంగారం లంక రావణాసుడు దేవుడే రాక్షసుడు వదిలేయండి. వాడుకున్న బంగారం, వాడుకున్న డబ్బులు, వాడుకున్న పైసలు, వాడుకున్న ఐశ్వర్యం ఇవన్నీ చూస్తుంటే ఆంజనేయ స్వామికి కళ్ళు చెదిరిపోయినాయి. ఏంటి ఇంత ఐశ్వర్యం పెట్టుకుని ఈ పాడు బుద్ధి ఏంటి వీడికని? ఆడొక్కడే పాడైపోయినా పర్లేదు, ఆ లంకలో జనాన్ని పాడు చేసేస్తున్నాడు అని పాప ఆంజనేయ స్వామి బాధపడ్డాడు. అంత ఐశ్వర్యం తరగదు ఇంకా ఐశ్వర్యం. అంటే ఇక్కడ రాముడి గురించి ఒక మాట చెప్తున్నాను, ఇదే గుర్తు. మరి మీరు ఎక్కడ మోసుకెళ్ళకండి. శివుడేమో రావణాసుడికి ఇచ్చాడు ఐశ్వర్యం. ఆ రావణాసుడి ఐశ్వర్యం ఇప్పుడు రాముడు ఎవరికి ఇస్తున్నాడండి? ఆ విభీషణుడికి ఇస్తున్నాడు. కానీ కానీ అంటాడు. అంటే శివుడేమో రావణాసుడికి ఇచ్చాడు, రావణాసుడిది నీకు ఇస్తున్నాను, నేను నీకు ఇచ్చేది ఏమి లేదు కదా. ఆ మంచితనంలో ఉదాహరణ చూడు, నువ్వేమో రాముడు ఇచ్చేస్తున్నావు, రాముడు ఇచ్చాను, నేనేమి ఇస్తాను అయ్యా. ఆ శివుడేమో రావణాసుడికి ఇచ్చాడు, ఆ రావణాసుడిది నీకిస్తున్నాను, నాదంటూ నీకేమి ఇవ్వటం లేదు విభీషణ అంటాడు. ఆ ఒక్క వాక్యానికి నాకు ఆశ్చర్యం కలదు. నువ్వు రాముడిచ్చేశాడు ఇదంతా అనుకోవచ్చు. రాముడు ఏమిస్తున్నది? శివుడేమో రావణాసుడికి ఇచ్చాడు, రావణాసుడిది నీకిస్తున్నాను, ఇందులో నాది నీకు నేనే ఇవ్వటం లేదు. అయ్యో నాకు నేను నీకే ఇవ్వలేకపోతున్నానని సంకోచిస్తున్నాను అంటాడు వాడు రాముడు. ఎవడో ఇచ్చాడు, ఎవడో ఇచ్చింది నీకు ఇస్తున్నాను, మరి నా మాట ఏంటి? నేను నీకేం ఇవ్వటం లేదు. నువ్వు నాకు భక్తుడు, నాకు శరణుగోతున్నావు, కానీ నీకు నేను ఇచ్చి నేను నీకు ఇచ్చేది ఏమి కనపడటం లేదు. వాడు రాముడు. అందుకే మర్యాద దేవుడు అంటారు ఎవరిని? రాముడిని మర్యాద దేవుడు అంటారు. అది ఆడికిచ్చాడు, వాడు ఆడికిచ్చాడు, వాడు ఆడికిచ్చాడు. ఆ శివుడు ఇచ్చింది రావణాసు, ఇవుడు రావణాసుడికి ఇస్తే రావణాసుడిది నేను నీకు ఇస్తున్నాను, మరి నా మాట ఏంటి, నేను నీకేమని ఇచ్చాను ఇవ్వలేకపోతున్నాను. వాడు రాముడు. మనమేం చేస్తామంటే ఎవళ్ళో చేసిన మంచి పనులు కూడా మేమే చేశామంటాం. ఇదే కలియుగం. వ్యాసుడు అన్నాడు ఇదే కలియుగం అన్నాడు, ఎవళ్ళో చేసిన మంచి పనులు కూడా మనం చేశామనే చెప్పటం. అక్కడ ఎవడో కట్టిన వంతుని కూడా అది మేమే కట్టామని చెప్పటం. పైగా వీళ్ళు చెప్పేసి మోక్షం వీళ్ళకే కావాలంటారు. కానీ కానీ అంటాడు పాపం రాముడు అనుకుంటాడు. వాడికి శివుడు ఆడికిచ్చాడు, ఆడు ఆడికిచ్చాడు, ఆడికి ఆడికిచ్చాడు, ఇంకోటికి ఇది నీ, మరి నా మాట నేను నీకు ఇచ్చేది ఏం కనపడలేదు. అంటే మంచితనానికి పరాకాష్ఠ, ఆ మంచితనానికి పరాకాష్ఠ కోసం చెప్తున్నారు మీకు. అటువంటి వాడికి మోక్షం వద్దంటే ఆగుతుందా? అటువంటి వాడికి మోక్షం వద్దంటే ఆగుతుందా? ఇంకోటి ముగిస్తున్నాం, అసలు మనకు యోగ్యత ఉందనుకోండి, అర్హత ఉందనుకోండి, మనం ఏం అడగక్కర్లేదు, అడగకుండానే భగవంతుడు ఇస్తాడు. మనం ఏం అడగక్కర్లేదు, అసలు అడగకుండానే మనకు యోగ్యత కనుక ఉంటే, మన అర్హత కనుక ఉంటే అడగకుండానే ఇస్తాడు. అంచేది మీరు గుర్తుపెట్టుకోండి, భగవంతుడు మనం ఎన్నుకున్నాడు అనుకోండి, మనకు మోక్షాన్ని ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, మన బుద్ధిలో ఏమైనా దోషాలు ఉన్నాయనుకోండి, ఆ దోషాలను ఆయనే తీసేసుకుంటాడు, ఆయనే తొలగించుకుంటాడు. మోక్షాన్ని మనకు ఇచ్చే యోగ్యత, ఆ యోగ్యత ఆయన తెచ్చి ఇస్తాడు మనకి, ఆయనతోడు సమానుడిగా మనకు ఆ స్టేటస్ ఇస్తాడు, ఆ సోషల్ అన్ని స్టేటస్లు ఇస్తాడు, ఆ మోక్షం పొందే స్టేటస్ని మనకు కలగజేస్తాడు, కలగజేసి ఆయన ఇస్తాడు. అలా ఆయన చేత మనం ఎన్నుకోబడాలి. కానీ ఆ హృదయ గ్రంథుల్ని, ఆటంకాలని, బలహీనతల్ని, అవరోధాలని, ఆబ్స్టికల్స్ అనేటిని ఆయన తీసి ఓ పక్కన పెట్టి బయటికి లాగి కాల్చి మంట పెట్టి ఆ స్వరూపాన్ని మనకిస్తాడు. వాడే దేవుడు, వాడే మన గురువు. అసలు ఆయన చేత ఎన్నుకోబడ్డామో లేదు అది చూడాలి. అర్జునుడి చేత కృష్ణుడు ఎన్నుకోబడ్డాడు. అక్కడ ప్రేమకి స్వాధీనం అయ్యాడు కృష్ణుడంతే. తర్వాత ఏం వస్తుందో రాదని అనుమానం అక్కర్లేదు. ఇంకా అర్జున నువ్వు ఎవరిని అయితే చంపుదాం అనుకుంటున్నావు, ఇంతకు ముందే వాళ్ళని చంపి పోగులు పెట్టి ఉంచాను, వాడు దేవుడు. అర్జున నువ్వు ఎవరినైతే చంపుదాం అనుకుంటున్నావు వాళ్ళందరినీ చంపి పోగులు పెట్టి ఉంచాను, చేతి రాడించు పని నాది. మనం ఏమనుకుంటామంటే పని భగవంతుడు చేసిన మనమే చేసాం అనుకుంటాం. పని భగవంతుడు చేస్తాడు, ఆయన వల్ల అవుతుంది, మన వల్ల ఏమవుతుంది, కానీ మనం ఏమనుకుంటాం, మనమే చేసాం అనుకుంటాం. అది మన అజ్ఞాన కారణం, మన ఆవరణ దోషం, మన అహంకార దోషం, మన అజ్ఞాన దోషం, మన బుద్ధిలో ఉన్న దోషం అది. ఆ దోషంలోంచి విముక్తి అవటానికి, ఆ దోషంలోంచి విడుదల పొందటానికే ఈ సాధన, ఈ పూజలు, ఈ జపాలు, ఈ ధ్యానాలు, అధ్యయనాలు, ఈ ఆచరణలు, వ్రతాలు, ఇవన్నీ దానికి. ఎందుకు? మన బుద్ధిలోని దోషాల నుంచి విడుదల పొందటానికి. ముగిస్తున్నాం. అయితే నువ్వు ఏదైనా జపం చేస్తాంటే సహజమయ్యేలా చెయ్యి. నువ్వు జపం చేస్తుంటే సహజం అయిపోవాలి. అంటే నువ్వు వంట చేసుకుంటున్నా, అన్నం తింటున్నా, కూర్చుంటున్నా, నడుస్తున్నా, నువ్వు ఏదో ఏ జపం అయితే చేసుకున్నా అది నీకు సహజం అయిపోవాలి. అది సహజం అయిపోవాలి అంటే మీరు నిద్రలో కూడా మీ మనస్సు మీకు తెలియకుండా జపం చేస్తూ ఉండాలి. మీరు నారాయణ నామం, రామనామం, కృష్ణనామం ఏదైనా సరే నిద్రలో కూడా ఆ జపం జరిగిపోతూ ఉండాలి. అయితే భగవంతుడి యొక్క ఔన్నత్యం తెలియకుండా, భగవంతుడి యొక్క గొప్పతనం మనం శ్రవణం చేయకుండా భగవంతుడి మీద మనకు ప్రేమ కలగదు, భగవంతుడి మీద మనకు ఇష్టం కలగదు. ఆ ఇష్టం కలగటానికి శ్రవణం చెయ్యాలి. తర్వాత ఈ భగవంతుడు చెప్పిన మాటలు మననం చెయ్యాలి. ఏం చెయ్యాలి? మననం చెయ్యాలి. అంచేది మనకి మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా అది దేహాభిమానులోంచి బయటకు రావాలి. రమణ మహర్షి గారు అనేవారు ఎవరైనా వచ్చి మా అత్తగారు ఈ మధ్య నన్ను తిట్టిపోస్తానని కోడలో చెబితే రమణ మహర్షి గారు అనేవారు నీ శరీరాన్ని ఎలాగా తిట్టుకోలో మీ అత్తగారిని తిట్టనయ్యాను, నీ శరీరాన్ని ఎలాగా తిట్టుకోలో మీ అత్తగారిని తిట్టనయ్యాను అంటే నీ దేహాభిమానం మనం మోక్షం పొందడానికి కూడా మన దేహాభిమానమే మనకు అడ్డొస్తుంది. మీ అత్తగారు తిడతా అంటే నీ దేహాభిమానం కదా, అక్కడ నీకు ఆ భంగం అవుతాను నీ దేహాభిమానం కదా. అంటే నీ దేహాన్ని ఎలాగో తిట్టుకో, మీ అత్తగారిని తిట్టనివ్వమ్మా, దాని గురించి నీకు కంగారు పడక్కర్లేదు. తర్వాత ఇంకోటి, మనం ఎవరినొకరిని తిడతా ఉంటాం అనుకోండి మాట వరుసకి, ఎవరొకరిని తిడతా అంటే మనకి ఏమవుతుందంటే వాళ్ళు ఏదైనా పుణ్య మనలో ఏదైనా పుణ్యబలం ఉందనుకోండి, భగవంతుడు వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇదో ప్రమాదం. అది కృష్ణుడు మాయావి. ఇప్పుడు మనం ఎవరినొకరిని తిడతా ఉంటాం అనుకోండి, అసలు అనుకోండి మనకేమైనా పుణ్య పూర్వజన్మలో సంపాదించిన పుణ్యం ఉందనుకోండి, మన చిట్లు వాళ్ళు పడుతున్నారనుకోండి, భగవంతుడు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎంత ఓర్పు ఉంది, వాళ్ళకి ఎంత సహనం ఉంది అని దేవుడు కోటాలో ఉన్న పుణ్యం ఇవ్వడం, మన పుణ్యం తీసి వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇదే దేవుడు. రాముడు శివుడు ఆస్తి విభీషణుడికి ఇచ్చేసినట్టు భగవంతుడు పోని మన పుణ్యం వాడికి ఇచ్చేస్తాడు అని తెలియనట్టు ఉంటాడు. అన్నవాడు పిశాచింగం ఉంటాడు, పడ్డవాడు దేవుడు అవుతాడు. అన్నవాడు పిశాచింగం ఉంటాడు, వాడు రాబోయే జన్మ వాడికి పిశాచం. అన్నవాడు పిశాచింగం ఉంటాడు, దెయ్యంగా ఉంటే పడ్డవాడు మటుకి దేవుడు అవుతాడు. అంటే వాడు సహనానికి మెచ్చుకుని భగవంతుడు వాడు సహనానికి వచ్చిన వాడికి వాడికి మోక్ష సామ్రాజ్యానికి, ఆత్మ సామ్రాజ్యానికి, ఆత్మ జ్ఞానానికి, ఆత్మ శాంతికి అధిపతిని చేస్తాడు. అయితే మనం ఏది చేసినా సహజంగా చెయ్యాలి, నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఈ ప్రపంచంలో మనం ట్రైనింగ్ అవడానికి వచ్చాము గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు, అదృష్టం ఉంటుంది, దురదృష్టం ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంకొక మాట చెప్తాను, ఇది మీకు అర్థం చేసుకోవడం కష్టం కానీ వినండి, అర్థం అవ్వదు మీకు కానీ వినటం మటుకు వినండి. ఇంకో 10 సంవత్సరాలు నాకు మీకు అర్థమైనా పర్వాలేదు. మీరు ఎవరినో ఒకరిని వాడు అటువంటి వాడు ఇది ఇటువంటి వాడు అటువంటి రోజు ఏదో విమర్శిస్తూ ఉంటారని కూడా అనుకోండి, మీరు సాధన చేసుకోవడం మానేసి, మీరు భక్తిని పెంచుకోవడం మానేసి, వివేకాన్ని పెంచుకోవడం మానేసి, వైరాగ్యాన్ని పెంచుకోవడం మానేసి, ఎంతసేపు ఎవరిని ఒకరిని తిడతా ఉంటారు, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు అనుకో, వాళ్ళు ఆ బలహీనత ఉంది, వీళ్ళు బలహీనత ఉంది, అలాగ తిడతా ఉంటారనుకోండి మళ్ళీ. దీనికి అన్నాడు భగవంతుడు, అన్నాడు దీనికి, మీ బలహీనతలు మీకు బయటకు వస్తున్నాయని తెలియటం లేదు అన్నాడు. మనం అనుకుంటాం కదా ఆయన తిట్టేసామండి, ఆయన తెగ తిట్టి పడేసామన్నా అనుకుంటాం కదా. అంటే నువ్వు తిట్టబడే రోజులు నీకు దగ్గరికి వస్తున్నాయని నీకు తెలియటం లేదు. అయితే మీరు ఏదైతే చేస్తున్నారో మనం బరువుగా ఎంతసేపు చేస్తామండి, మిఠాయి నోటి మిఠాయి చేసేటప్పుడు కాదు. ఇక్కడ భగవంతుడు చెప్పింది అంటే మిఠాయి మీ నోట్లో పెట్టుకున్నప్పుడు ఎంత మీరు ఆనందాన్ని అనుభవిస్తారో మీరు సాధన చేసేటప్పుడు కూడా అంత ఆనందంగా ఉండాలి. మీరు ధ్యానం చేసినా జపం చేస్తున్నా సుఖంగా చేస్తున్నా చేయటం లేదు, ఏదో లాంఛనం కోసం చేస్తున్నాం అలా కాదు. మీరు మాంసం పొలం మీకు ఇష్టమైతే, చేపల పులుసు మీకు ఇష్టమైతే, ఆ చేపల పులుసు తినేటప్పుడు మీరు ఎంత ఇష్టంగా ఉంటున్నారు, మీరు చేసిన సాధన అంత ఇష్టంగా ఉంటేనే మీకు మోక్షం కలుగుతుంది. మీకు 100కి 100 మార్కులు వచ్చినాయనుకోండి, ఏదైనా సబ్జెక్టులో ఆ 100కి 100 మార్కులు వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటారు మీరు. చదువుకున్నప్పుడు కూడా అంత సంతోషంగా ఉంటేనే దేవుని దగ్గరికి మీరు పాత్రలు అవుతా ఉంటారు. చాలా స్వీట్ గా ఉండాలి. మీరు జపం చేస్తున్నారనుకోండి, అనుకోండి ధ్యానం చేస్తున్నారనుకోండి, కొంతమంది ధ్యానం చేసుకుంటారు చిన్న ఇంటికాడ చిన్న చప్పుడైంది అనుకోండి, వాడిని ఇంక పట్టుకు తిట్టేస్తారు వాడిని, ఆ చప్పుడు చేసిన వాడు. నీ మనసు పరమాత్మ మీద ఉంటే ఈ చప్పు నీకెందుకైనా పడుతుంది అసలు. నా ధ్యానం చెడగొడతారా అని బయటకు వచ్చి కోపం, బయటకు వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసేస్తారు వాళ్ళు. అది ఏం చేసుకుంటున్నారో లోపల తెలియదు, లోపల తలుపులు వేసేసుకుంటారు వాళ్ళు. ఏం చేసుకుంటున్నారో లోపల మనకు తెలియదు, తలుపులు వేసేసుకుంటారు వేసుకోవటం. యథార్థం చెప్పాలంటే ధ్యానం అనేది చేసేది కదా, వచ్చేది అది. అయితే ముందు మన సత్వగుణాన్ని కల్టివేట్ చేయాలి. భక్తి కూడా మీరు అనుకున్నాను తీరు కాదు, మన కష్టపడితేనే భక్తి కలుగుతుంది, మన కష్టపడితేనే సత్వగుణం పెరుగుతుంది. భక్తికి డబ్బు సంపాదించడం కంటే కష్టం భక్తిని సంపాదించటం. ఆ నారాయణ స్మరణ ఇప్పుడు ఇంతకీ ఇలా రమణ మహర్షి గారు చెప్పింది ఏంటి, రమణ మహర్షి గారు జ్ఞానం గురించే చెప్పారు, భక్తి గురించి ఏమి చెప్పలేదని అనుకుంటారని వాళ్ళు భక్తి గురించే చెప్తున్నారు మీకు. అని ఏం చెప్పారంటే, మీరు చేసుకునే జపం మీకు తెలియకపోయినా సహజమైపోవాలి, అంటే మీ ఎరుకు లేకుండా జరిగిపోతూ ఉండాలి. ఇప్పుడు మనం అన్నం తినేస్తాం, అన్నం తిన్నాక అది అరుగుతూ ఉంటుంది, మనకు తెలియదు అలాగ అరుగుతూ ఉంటుంది. అలాగే మీరు చేసుకునే జపం కూడా మీ ఎరుకు లేకుండా మీ తెలివి లేకుండా ఆ జపం లోపల జరిగిపోతూ ఉండాలి. అది ఎలా ఉండాలి, మీరు నుంచున్నా కూర్చున్నా నడుస్తున్నా ఆ జపం అలాగే సాగిపోతూ ఉండాలి. ఆ భగవంతుని స్మరణ చేసుకోగా చేసుకోగా మీకేమవుతాయంటే, ఇష్టం ఒక తలంపు, అయిష్టం ఒక తలంపు, పుట్టుకొక తలంపు, చావు తలంపు, అదృష్టం తలంపు, దురదృష్టం తలంపు, ఈ అన్ని తలంపులే. మీకు అక్కర్లేని తలంపులన్నింటినీ మిమ్మల్ని దూరంగా నెట్టి దూరంగా గెంటేసి ఈ భగవంతుని సంబంధించిన నామజపం మరి కనుక మీరు చెప్పించుకుంటే, ఆ జపం కూడా తలంపు అయినప్పటికీ మీకు ఇతర తలంపులు మీకు రాకుండా చేసి ఈ తలంపు ఇది భగవంతుని జపిస్తున్నారు కదా, ఆ తలంపు మీకు భగవంతుని యొక్క స్వరూపాన్ని పట్టి ఇస్తుంది. మీరు జపం చేసుకోండి. ఎలా చేసుకోవాలంటే అది మీకు సహజమైపోవాలి. ఈ ముక్కులో గాలి తిరుగుతుంది, మీకు తెలుస్తుందా? మీకు తెలియటం లేదు, దాని అంతా తిరుగుతుంది. నేను గాలి పీల్చుకోవాలని అనుకోవటం లేదు. మీకు తెలుసున్నా తెలియపోయినా ఈ కుడిముక్కు ద్వారా ఎడముక్కు ద్వారా ఆ గాలి ఎలా తిరుగుతుందో, ఎంత సహజంగా తిరుగుతుందో, ఆ దేవుడి యొక్క పేరు ఎంత సహజంగా మీ హృదయంలో నడుస్తూ ఉండాలి, జపం మీ హృదయంలో నడుస్తూ ఉండాలి. ఎంజాయ్ గాడ్స్ గ్రేట్నెస్. అంటే కృష్ణుడి సాన్నిధ్యం, కృష్ణుడి ఇక్కడ లేకుండా కృష్ణుడి యొక్క రూపం లేకుండా మనం అనిపిస్తున్నాము. భీష్ముడు కృష్ణుడి సాన్నిధ్యంలో కృష్ణుడి యొక్క గొప్పతనం అనిపించాలి. అది అయితే దుర్యోధన్ అది మిస్ అయిపోయాడు, దురదృష్టం అక్కడ ఉంది. కృష్ణుడి సమక్షంలో కృష్ణుడి యొక్క ఔన్నత్యాన్ని భీష్ముడు అనుభవించారు, కానీ దుర్యోధన్ అనుభవించలేకపోయాడు. ఏం చేత ఆయన కేవలం భౌతికం కనిపించింది, కానీ మృత్యువుకి సిద్ధమయ్యే వస్తువులు కనిపించినవి, కానీ దుర్యోధనుడికి మృత్యువుకి అతీతంగా అదృష్టాలకి దురదృష్టాలకి ఈ నామరూపాలకి అతీతంగా ఉన్న పరమాత్మ యొక్క ఔన్నత్యానికి అర్థం కాలేదు, అది గోచరించలేదు. అంటే కృష్ణుడి యొక్క ఔన్నత్యం, పరమాత్మ యొక్క ఔన్నత్యం పరమాత్మ సమక్షంలో అనుభవించాడు భీష్ముడు. అది ఎవడో ఎవడికి ఇచ్చాడు, ఎవడో ఎవడికి ఇచ్చాడు, ఎవడో ఎవడికి ఇచ్చాడు. కానీ భీషణ కానీ నేను నీకే ఇచ్చాను. ఏం వండర్ఫుల్ డైలాగ్స్ చూడండి. అంటే నేను నీకేం ఇవ్వలేకపోతున్నాను, ఎవడో ఇచ్చింది ఎవడో ఇచ్చింది నీకు నేను ఇస్తున్నాను. అంటే మంచితనానికి పరాకాష్ఠది, ఆ మంచితనానికి పరాకాష్ఠది. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ భగవంతు యొక్క నామాన్ని స్మరించుకోగా స్మరించుకోగా మనకి జ్ఞానం రావటానికి ఏ ఆటంకాలు అయితే ఉన్నాయో ఆ ఆటంకాలను నామం తీసేస్తుంది. మీకు అర్థమవుతుంది? అంటే నామం శ్రద్ధగా చేసుకోవాలి. అంచేత నామ సిద్ధాంతాన్ని కూడా వేదం అంగీకరించింది, వేదం అంగీకరించింది. అంటే ఈ నామమే మళ్ళీ చీకట్లోంచి వెలుతురులోకి తీసుకొస్తుంది, మృత్యువులోంచి అమృతత్వంలోకి తీసుకొస్తుంది, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి తీసుకొస్తుంది, అవిద్యలోంచి విద్యలోకి తీసుకొస్తుంది. మనకున్న రాగద్వేషాలు ఇవన్నీ కూడా మనకు మన లోపల అవిద్య ఉంది కాబట్టే మనకు రాగద్వేషాలు ఉంటున్నాయి. అవిద్యలోంచి బయటకు వచ్చామనుకోండి రాగద్వేషాలలో. భగవంతుడని ఈ మాట నాకు బాగా నచ్చుతుంది. సన్యాసి అంటే ఎవడవయ్యా? ద్వేషం లేనివాడు, కోరిక లేనివాడు వాడేనవయ్యా అర్జున నిత్య సన్యాసి అన్నాడు. అనుకుంటే సన్యాసి కాదు వాడు, నిత్య సన్యాసి వాడు. భగవంతుని స్మరించగా స్మరించగా ఆయన చేత మనం ఎన్నుకోబడతాం, ఆయన చేత మనం ఎన్నుకోబడతాం. వీడు మనవాడు అని ఆయన అనుకుంటే చాలు, ఆయన స్వరూపం మనకి ఇచ్చినట్టు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈశ్వరుడు, నారాయణుడు, ఈ జీవుడు మనవాడు అని ఒకసారి ఆయన సంకల్పించాడు అనుకున్న వాడికి మోక్షం వచ్చేసినట్టు. మనం ఆయన ఎన్నుకోవటం కాదు, ఆయన మనల్ని ఎన్నుకోవాలి. ఆయన ఒక్కసారి ఈ జీవుడు మనవాడు, ఈ జీవుడికి మనం దయ చూపించాలి అని ఒక్కసారి ఆయన సంకల్పించాడు అనుకున్న దేవుడు, అంతే మనకు మోక్షం వచ్చేసినట్టు. అయితే ఆ యోగ్యత మనం సంపాదించాలి, అర్హత మనకు సంపాదించాలి. భగవంతుని పాదాలయందు భక్తి విడిచిపెట్టకూడదు. చివరికి మన ప్రాణం పోయేటప్పుడు కూడా ఆ స్మరణ, ఆ నారాయణ స్మరణ, రామస్మరణ, కృష్ణస్మరణ విడిచిపెట్టకూడదు. అంటే ఏమి లేదు, నారాయణుడు అంటే మళ్ళీ ఎవరో అనుకోకండి. మీరు మన హృదయంలో ఉన్న సత్యం, మన హృదయంలో ఉన్న బ్రహ్మం, ఈ సృష్టికి మీకు నాకు ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో ఆ వస్తువే నారాయణుడు. ఆడు మనకి ఎరుకులోకి వచ్చే రోజు వస్తుంది, ఎక్కడే ఉన్నాడు. ఎక్కడ ఏదైతే మనకి గ్రంథులు ఉన్నాయో, హృదయ గ్రంథులు ఉన్నాయో, వాటిని ఛేదించి ఆయన అనుగ్రహం వల్ల మనం ఛేదించబడతాయి. ఆయన అనుగ్రహం, హృదయ గ్రంథుల్ని ఛేదించడం కూడా ఆయన అనుగ్రహం, లేకపోతే ఛేదించబడం. ఆయన అనుగ్రహం, ఆ హృదయ గ్రంథుల్ని ఛేదించుకోవాలని బుద్ధి మనకి ఇచ్చేవాడు ఆయన, ఛేదించే శక్తిని ఇచ్చేవాడు ఆయన, ఆ ఛేదింపబడేది చేసేవాడు ఆయన, ఇచ్చిన స్వరూపం ఇచ్చేవాడు ఆయన. మరి మన ఎక్కడ ఉన్నాం అంటే మనం సున్నా. సాధన చెయ్యాలని సంకల్పం కలగజేసేవాడు ఆయన, సాధన చేయించేవాడు ఆయన, అచ్చట్ట అరుకొమ్మకి తీసుకెళ్లేవాడు కూడా ఆయనే. మరి మన మాట ఏంటి? మనం లేము. ఉన్నదంటే అదే, ఉన్నదంటే అదే. ఇంకా ఏడ జోలికి మనకి మాకు అన్నీ తెలుసు అనుకున్నవాడు జోలికి ఇంకా రాడు. అన్నీ తెలుసు మనకి, అన్నీ తెలుసు ఉంటే ఇంకా ఆయన ఎందుకు వస్తాడు మన దగ్గరికి? వాడు గంటలో చావటానికి సిద్ధంగా ఉంటాడు, అన్నీ తెలుసు అంటాడు నాకు. ఇంకో గంటలో వాడికి చావటానికి సిద్ధంగా ఉన్న సంగతి వాడికి తెలియదు. అన్నీ తెలుసు అంటాడు. అసలు ఇంకోటి అన్నీ తెలిసిన వాడు అంతటా వ్యాపించున్నవాడు, అన్నీ తెలిసినవాడు, తెలియందంటూ తెలియందంటూ లేనివాడు, అక్కడ ఈశ్వరుడు ఒక్కడే, పరమాత్మ ఒక్కడే. అర్జున, ఇక్కడ కూర్చున్న నలుగురు గురించే నీకు తెలుసు. ఈ భూమి, ఈ ప్లానెట్ వచ్చాక, ఈ ఎర్త్ వచ్చాక, ఈ ఖగోళం వచ్చాక ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇంతకు ముందు ఎంత జీవకోటి ఎన్ని శరీరాలు ఈ భూమి మీదకి వచ్చినాయో, మనం అందరం చనిపోయాక కొత్త కొత్త శరీరాలు మళ్ళీ ఎటువంటి శరీరాలు ఈ భూమి మీదకి వస్తాయో, వాళ్ళందరి గురించి నాకు తెలుసు, నీకు తెలియదు, నీకు నాకు తేడా ఇదే అంటాడు. ఇది భగవంతుడు కల్పించటం కాదు, బాగా అర్థం చేసుకోండి. భగవంతుడు ఈ సృష్టిని కల్పించడం కాదు, కల్పించడం కాదు, భగవంతుడే ఈ లోకంగా ఉన్నాడు. భగవంతుడే ఈ లోకంగా ఉన్నాడు, జీవకోటిగా ఉన్నాడు. అయ్యే జీవకోటికి మనం ఏమి సహాయ సహకారములు అందించినా అది భగవంతుడికి నైవేద్యం పెట్టినట్టే. భగవంతుడి దేహం ఈ సృష్టిని కల్పించడం కాదు, సృష్టిగా కూడా ఉన్నవాడు ఆయనే. కల్పించడం కాదు, ఇలా నీకు ఇది కనిపిస్తుంటే ఇలా సృష్టిగా నీకు కనిపించేవాడు కూడా కనిపించని వాడే ఇలా కనిపిస్తున్నాడు. అంచేత నువ్వు జీవకోటికి ఏది చేసినా ఎవరికి చేస్తున్నావు? నువ్వు పరమాత్మకి చేస్తున్నావు. ఏం చేతని కనిపించని వాడు కనిపిస్తున్నాడు. ఎలా కనిపిస్తున్నాడు? నీకు లోకంగా కనిపిస్తున్నాడు. అయితే కనిపించేదాన్ని ఆధారంగా చేసుకుని ఆ కనిపించని వాళ్ళు ప్రవేశించవయ్యా. ఆ కనిపించేదాన్ని అంతా సపోర్టుగా తీసుకుని ఆ కనిపించిన దానిలో ఐక్యం అవ్వు. అది నేమ్లెస్, అది ఫారమ్లెస్, అది నేమ్లెస్. అని అది రూపరహితము, నామరహితము, జన్మరహితము, సృష్టిరహితమే. కానీ ఈ అన్నిటిని ఇలా కనిపించేవాడు కూడా ఆయనే. దీన్ని ఆధారంగా చేసుకుని, దీన్ని సపోర్టుగా చేసుకుని ఆ రూపరహితమైన నామరహితమైన దాంట్లో ఐక్యం పొందవయ్యా అర్జున. మనం ఏదైనా పని చేసినప్పుడు అది మంచిదనుకుంటే చేసి వదిలేయండి. మీకు అర్థం అవుతుందే? చేసి వదిలేయండి. అలా కాకుండా రోజు జ్ఞాపకం పెట్టుకుంటారనుకోండి, మేము ఆ మంచి పని చేసాం, మేము ఆ మంచి పని చేసాం, తణుకులో గోడ కట్టించాం. మీకు అర్థం అవుతుంది, తణుకులో గోడ కట్టించాం, మార్టీర్లో గుడి కట్టించాం. ఇంకా రోజు మీరు చేసిన పనులు తలపెట్టుకుంటున్నారనుకోండి, ఆ పనుల వల్ల మీకు పుణ్యం రావచ్చు, కానీ గోడలకి మసి పట్టినట్టు మీ బుర్రలని మీరు చేసిన మంచి పనులు మీరు తలపెట్టుకుంటే మీ బుద్ధి శుభ్రంగా మసి అయిపోతుంది. మీకు రాముడు ఉండడు, కృష్ణుడు ఉండడు. పుణ్యం వస్తే రావచ్చు. ఏదో 16 చిలకలు ఇస్తారు, అది తినిపిస్తారు, తర్వాత ఇంటికి వెళ్ళండి అంటారు. పుణ్యం కూడా అనుభవించకపోతుంది. పుణ్యం ఎప్పుడు ఉండదు మనకు కూడా, పుణ్యం కూడా అనుభవించకపోతుంది. అయితే మీరు మంచి పని చేసి, మంచి పని చేసి అస్తమానం మేము అచ్చేసాం ఇచ్చేసాం అనుకుంటారనుకోండి, ఆ మంచి తాలూకు పుణ్యం భగవంతుడి మీది మీకు ఇచ్చేస్తాడు, మీది ఆయనకి అక్కర్లేదు. కానీ మీరు నేను మంచి పని చేశాను మంచి పని చేశాను రోజు తలకాయ మోస్తా ఉంటారనుకోండి, గోడలకి మసి ఎలా పడుతుంది, మీ బుద్ధికి మసి పట్టేస్తుంది. మసి పట్టేసి ఇంకా జ్ఞానం తగ్గిపోతుంది, అజ్ఞానం పెరిగిపోతుంది, ఇంకా ఆవరణ దోషం పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా జైల్లో మీ శరీరాన్ని తీసుకెళ్లి గవర్నమెంట్ జైల్లో పెడితే ఎలా ఉంటుందో, అది జరిగిపోయిన మంచి పనులన్నీ మీరు తలపెట్టుకుంటుంటే ఆ మంచి పని చేసాం, ఈ మంచి పని చేసామని ఈ జీవుడు బంధీకరణలో పడతాడు. అంటే పొల్యూట్ అయిపోతూ ఉంటారు. అంటే మీరు నేను ఎందుకు చెప్పిదండి, ముగిస్తున్నాను. మీకు మంచి పని చెయ్యాలంటే చెయ్యండి, కానీ అది ముగికండి. ఇది సిద్ధాంతం. మీకు మంచి పని చెయ్యాలంటే చెయ్యండి, చేసి మర్చిపోయింది అది మొయ్యొద్దు. మోసారనుకోండి మళ్ళీ మీకు బంధింపబడుతుంది, మోస్తే మీకు బంధింపబడుతుంది. ఇప్పుడు మంచి పుణ్యం చేస్తాం అనుకోండి, మనం పుణ్యం చేస్తాం అనుకోండి, నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనుకుని చేస్తాం అనుకోండి, దానివల్ల కొన్ని మంచి జన్మలు వస్తాయి. మంచి జన్మలు వచ్చాక ఈ పుణ్యం ఖర్చు అయిపోతుంది, ఖర్చు అయిపోయాక మళ్ళీ మామూలే. అంచేత మీరు చేసే కర్మ, మీరు మాట్లాడే మాట, మీరు చేసే సాధన, మీరు చేసే ధర్మాన్ని ఆచరించడం మీకు అర్థమవుతుందా? ఎలా ఉండాలి అది? మిమ్మల్ని కర్మలోంచి విడుదల చేసేటట్టుగా ఉండాలి. అంటే మనం కర్మ, మనం చేసే కర్మ ఎలా ఉండాలంటే బంధంలో పడకుండా బంధంలోంచి విడుదల చేసేటట్టుగా కర్మ ఉండాలి. మనం చేసే కర్మ ఎలా ఉండాలంటే ఆ కర్మలోంచి మనం బయటికి తీసేటట్టుగా, మనం బయటికి తీసుకురావడానికి అది సహకరించాలి. మన మాట ఎలా ఉండాలి, మన ఆలోచన ఎలా ఉండాలి, మనం చేసే చేత ఎలా ఉండాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అన్నిటికంటే భగవద్గీతలో భగవంతుడు ఏమని చెప్పాడంటే, నన్ను స్మరించుకో, నీ పని నువ్వు చేసుకో అర్జున, నన్ను స్మరించుకుంటూ చేసుకో. ఇంటికాడి వంట చేసుకో, ఇంటికాడి నీ పని అది నువ్వు చేసుకో, ఇల్లు దులుపుకో, ఇల్లు దులుపుకు అన్నీ చేసుకో, అన్నీ నీ పని నువ్వు చూసుకో. నీ చేతులన్నీ పని చేసుకుంటే చేసుకొని, పని చేసుకోవడం మంచిదే, పని చేసుకోకపోతే పొట్టడదు. కానీ ఒకటి అర్జున, నువ్వు మటుకి మనస్సులో నన్ను స్మరించుకుంటూ చేతులతోటి నీ పని చేసుకో, అప్పుడు నీ మనస్సు శుద్ధి అవుతూ ఉంటుంది, ఇంట్లో పని అయిపోతూ ఉంటుంది. ఓ